ಯತ್ಕನ್ನಾಂದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಯುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂತೌ ಪುಷ್ಪವಂತೌ ಘಟನ ವಿಘಟನ ಆಪಾಟವಂ ನಾಟಯಂತೌ ಸಂಧ್ಯಾಯಾಂ ಅಂಧಕಾರೀ ಅಧಿನಟನ ವಿಧಿಸ್ವರ್ಣಕಂಸಕ್ರತಾಳಕ್ರೀಡಾಮಪ್ಯಾನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿರೋ ಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಎಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣಿಂ ರುದ್ರಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈಃ ವೇದೈ ಸಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈಃ ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಜಹ್ನಾವಸ್ಥಿತತತ್ಗತೇನ ಮನಸಾಃ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನೋ ಯಸ್ಯಾಂ ತಂ ನ ವಿದುಸುರಾಸುರಗಣಾ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ ಯಂ ಸೈವ ಸಮುಪಾಸತೆ ಶಿವ ಇತಿ ಬ್ರಹ್ಮೇತಿ ವೇದಂತಿನೋ ಬೌದ್ಧ ಬುದ್ಧ ಇತಿ ಪ್ರಮಾಣ ಪಟವಃ ಕತ್ತೇತಿ ನೈಯಾಯಿಕಾಃ ಅರ್ಹನ್ನಿಚ್ಚ ಧಜೈನ ಶಾಸನರತಾಃ ಕರ್ಮೇತಿ ಮೀಮಾಂಸಕಾಃ ಸೋಯಂ ನೋ ವಿದಧಾತು ವಂಚಿತ ಫಲಂ ತ್ರೈಲೋಕ್ಯನಾಥೋ ಹರಿಃ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ ಸಂಸಾರಧ್ವನಿತಾಪಭಾನುಕಿರಣ ಪ್ರೋದ್ಭೂತದಾಹೌ ಯಥಾಖ್ಯಾನಂ ಜಲಕಂಕ್ಷಯ ಮರುಭುವಿಶ್ರಾಂತ್ಯಾ ಪರಿಭ್ರಮ್ಯತಂ ಅಚ್ಚಾಸನ್ನ ಸುಧಂ ಭುಧಿಂ ಸುಖವಹಂ ಬ್ರಹ್ಮಾದ್ವಯಂ ದರ್ಶಯತಿ ಯೇಷ ಶಂಕರ ಭಾರತೀ ವಿಜಯತೇ ನಿರ್ವಾಣ ಸಂಧಾಯಿನಿ. ವಿವೇಕ ಚೂಡಾಮಣಿಲೋ ಶಂಕರ భగవత్పాదులు వారు రాసినటువంటి చివరి శ్లోకం. శృంగేరి శరదా పీఠే భ్రాజమానం యశస్వినం యతీంద్ర ప్రవరం వందే భారతీ తీర్థ సద్గురుం శారద నీరదిందు ఘన సాహర పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన ರಜತಾಚಲಕಾಶ ಫಣೀಶ ಕುಂದ ಮಂದಾರ ಸುಧಾಪಯೋಜಿಸಿ ತಾಮರ ಸಾಮರ ವಾಹಿನಿ ಶುಭಾಕಾರ ತನುಪ್ಪು ನಿನ್ನು ಮದಿಕಾನಗಯನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತಿ. ನಿನ್ನ ಚೆಪ್ಪಿನಟುವಂಡಿ ರೆಂಡು ಪ್ರಧಾನಮೈನ ಕಥಲಲ್ಲೋ ಒಕಡು ಮೋಕ್ಷಾನಿಕಿ ವೈಕುಂಠಾನಿಕಿ ವೆಳ್ಳಡಂ, ಮರೊಕಡು ನರಕಾನಿಕಿ ವೆಳ್ಳಡಂ ಜರಿಗಿಂದಿ ಕದಾ. ఏమిటి ఆయన చేసుకున్న పుణ్యమేమిటి, ఈయన చేసుకున్న పాపమేమిటి అని ప్రశ్నించినటువంటి సందర్భంలో అజామిలుడికి మోక్షం రావడానికి గల కారణము, మంధరుడు నరకలోకానికి వెళ్ళడానికి గల కారణాన్ని చెబుతూ ఆయన పూర్వజన్మలో కొంత పుణ్యం చేసుకున్నాడయ్యా, ఆ కారణం చేత అజామిలుడు మోక్షానికి వెళ్ళగలిగాడు అన్నాడు. ఎలా వెళ్ళగలిగాడు అంటే కథ ప్రారంభించేశారు వెంటనే. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఒక ఆయన ఉండేవాడయ్యా. సర్వసాధారణంగా ఇక బ్రాహ్మణ జన్మ అనేది ఇంకా చిత్త చివరి జన్మ, ఆ జన్మలో వాడు ముక్తి చెందిపోవచ్చు. పనులు తప్పుడు పనులు జరిగేవి కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇంకేంటే అందరూ మోక్షానికి వెళ్ళిపోతే మరి అక్కడ ఖాళీ ఉండొద్దా మరి, కాబట్టి చిన్న చిన్న తప్పుడు పనులు చేసి కాలు జారిపోవడం కింద పడిపోవడం కూడా అక్కడే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి శివాలయంలో అత్యద్భుతంగా ఎంతో శైవ మంత్రాలన్నీ చాలా గొప్పగా పఠించి భక్తుల యొక్క హృదయాలను దోచుకునేలాగా చక్కనైన స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఆ ఈశ్వరుని నమక చమకాలతో అత్యద్భుతమైనటువంటి మంత్రాలతో ఎల్లప్పుడూ సేవ చేసేటువంటి ఆ బ్రాహ్మణుడికి అనుకోకుండా ఒక పరస్త్రీతో సంబంధం పడింది. అది ఎట్లా ఉంటుంది అంటే ఇంక కారు జారడం అనేది ఆ జన్మలో భగవంతుడు ఆ జన్మలోనే ఎక్కువ పరీక్షలు పెడతాడు వాళ్ళకి. ఏం చేత ఏంటి వీడు ఉంటాడా కాలు జారుతాడా అని. అక్కడ కనుక జాగ్రత్త పడ్డామా వాడు ముక్తి చెందగలడు, కాలు జారాడా మళ్ళీ కింద అధో జన్మలకు వెళ్ళిపోవలసినటువంటి వాడు. అటువంటి పరిస్థితుల్లో ఇంక ఎప్పుడైతే ఉండే ఆ సాంగత్యం ఎప్పుడైతే పట్టిందో ఇంక వీడు ఏమిటయ్య అంటే రకరకాల పనులు అవి చేయడం ప్రారంభించాడు. ఇంక నేను ఇంతకంటే చెప్పవలసిన పని లేదు. ఇలా ఉండగా ఆమె కూడా ఒక వివాహిత స్త్రీ, భర్త ఏం చేశాడయ్య అంటే చూసి చూడనట్టుగా ఉండిపోయాడు. ఏం చేస్తాం మరి, ఒక్కొక్కప్పుడు మనం కూడా కొన్ని విషయాలు తెలుసున్నప్పటికీ కూడా మన అబ్బాయి భ్రష్టుడైనప్పటికీ మనం బయటికి చెప్పుకోలేకుండా ఎలా సరిపెట్టుకుంటూ ఉంటామో, ఒక్కొక్కప్పుడు భార్య ఇలా తిరుగుతున్నప్పటికీ, ఒక గృహస్థి తెలుసున్నప్పటికీ పైకి చెప్పుకోలేడు పాపం, అలా ఉండిపోయాడు భర్త. ఒకనాడు ఆ భర్త ఏం చేశాడు అంటే పగలంతా కష్టపడి ఇంటికి వచ్చి భార్యతోటి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాను, కాస్త నాకు వంట చేసి పెట్టమని అన్నాడప్పటికీ ఆవిడ మరి ఎప్పుడూ బాగానే ఉండేది, భర్తను బాగానే చూచేది. వాడితో ఆ శివార్చకునితో సంబంధం ఉన్నప్పటికీ కూడా మరి ఆ వేళ ఆవిడ బుద్ధి ఏం పుట్టిందో తెలియదు, కానీ భోజనం లేదు వంట లేదు పెడాకులు లేదన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ప్రారంభించింది. ఈ లోకంలో ఎంతటి వాడికైనప్పటికీ ఆకలి బాధతో ఉన్నప్పుడు మనం సహనం కోల్పోతాం. ఏది లేకపోయినా తట్టుకోగలం, ఆకలి బాధను తట్టుకోలేము. వ్యాస మహర్షి అంతటి వాడు కూడా ఆకలి బాధను తట్టుకోలేక కాశీనగరాన్ని శపించబోయాడు పాపం. ఎక్కడ వ్యాస మహర్షి, ఎక్కడ కాశీనగరం. కాబట్టి ఆ ఆకలి బాబ తట్టుకోలేక పక్కన ఒక రోకలి ఉంటే ఆ రోకలి తీసుకుని భార్యని కొట్టడం ప్రారంభించాడు. కొట్టడం ప్రారంభిస్తే ప్రయాణం చేసి 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 అలసిపోయి వచ్చాడేమో, ఆవిడ ఆ రోకలు లాక్కుని తిరగపడి ఈవిడే కొట్టేసింది. ఆ కథ ఇలా రాస్తారు అనుకున్నాం. ఈవేళ టీవీలో కనుక చూసినట్లయితే భార్య చేతిలో హతమైన భర్త అని మరి వేళ వింటున్నాం కదా, మరి వేళ పేపర్లో కూడా ఒకప్పుడు ఇవన్నీ చదువుతుంటే మనం ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇవన్నీ కూడా ఆ భార్య దెబ్బలు కొడుతుంటే తట్టుకోలేకపోయాడు పాపం, తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత శివార్చకుడితో కొంతకాలం అలా ఉండిపోయింది. వాడు కూడా ఎంతకాలం చూస్తాడు, ఏ స్త్రీలోనైనా మన దగ్గర సౌందర్యం కనుక ఉన్నట్లయితే ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు మోహిస్తారు. ఈవిడలో ఉండే ఆకర్షణ తగ్గడం ప్రారంభించింది, వాడు కాస్త దూరం అవ్వడం ప్రారంభించాడు. ఈ పరిస్థితుల్లో ఈవిడ తన భర్తకి చేసినటువంటి అన్యాయాన్ని ఒక్కసారి ఈవిడు గుర్తు తెచ్చుకుని ఒక కూలివాడిని పిలిచి డబ్బులు ఇచ్చి, నా భర్తని అన్యాయంగా నేను ఇలా చేశాను కాబట్టి నా భర్త ఎక్కడున్నాడో నేను పశ్చాత్తాప బుద్ధితో వేడుకుంటున్నాను, వెళ్ళి ఎక్కడే ఉంటే తీసుకురావాల్సిందని కూలివాడిని పంపించింది. వాడు కూడా వెళ్ళి వెళ్ళి మొత్తానికి వెతికి తీసుకొచ్చాడు. మళ్ళీ సంసార యాత్ర సాగుతోంది. ఇలా సాగుతున్నటువంటి సందర్భంలో ఇలా ఉండగా శివార్చకుడు మరణించాడు. ఆ శివార్చకుడు మరి తెల్లవారుజామునే వచ్చి చేసేటువంటి మరి అభిషేకం చేసుకునేవాళ్ళు కార్తీక మాసంలో తెల్లవారుజామునే స్నానం చేసుకుని వస్తారు కదా, మరి ఈయన కూడా తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి కదా శివార్చకుడు కూడా. కాబట్టి ఆ కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి స్నానం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అవి శివార్చకుడి దగ్గర ఉండిపోయాయి. ఆ కారణం చేత వచ్చే జన్మలో ఆయన ఎలా పుట్టాడయ్యా అంటే అజామీయుడై పుట్టాడు. కాబట్టి నాయన కార్తీక మాస స్నాన ఫలానికి ఎంత గొప్పదైనటువంటి ఉందయ్యా. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని యొక్క స్త్రీ కూడా మరణించి ఒక చండాలుల యొక్క ఇంటిలో పుట్టింది. ఆవిడ పుడితే వాళ్ళేం చేశారే అంటే జాతకం చూపిస్తే జాతకం శిశుగండం ఉంది తండ్రికి గండము అని చెప్పడంతో అడవిలో వదిలిపెట్టేశారు. గతంలో ఆ శివార్చకుడికి ఆవిడికి సంబంధం ఉంది కాబట్టి అజామీయుడికి ఆవిడికి అక్కడ అరణ్యంలో సంబంధం ఏర్పడింది అని ఈ విధమైనటువంటి కథ పూర్వజన్మ కథ చెప్పి కార్తీక మాస వ్రతంలో అంత గొప్పతనం ఉందయ్యా, వచ్చినటువంటి భక్తులకి అభిషేకాలు చేద్దామనే ఉద్దేశం కొద్దీ ఆ శివార్చకుడు స్నానాలు చేసిన కారణం చేత ఆయనకింత మంచితనం కలిగింది అని చెప్పారు. మరొక్కసారి చెప్తున్నారు, మళ్ళీ కార్తీక మాసంలో నాలుగు ప్రధానమైనటువంటివి అన్నారు. ఒకటి కార్తీక సోమవారం అయ్యా, రెండు కార్తీక శుద్ధ ఏకాదశి, రెండు కార్తీక శుద్ధ ద్వాదశి, అదేవిధంగా శని త్రయోదశి. ఈ నాలుగు చాలా ముఖ్యమైనటువంటివయ్యా అని మళ్ళీ సోమవారం యొక్క విషయాన్ని మళ్ళీ చెప్పారు. ఎందుకంటే నా జామిత్ర దోష అంటారు. ఎంచేత అంటే పుణ్యమైన విషయాలు పదే పదే చెప్పడం వల్లనే అది ఏమండి పునరుక్తి చోటు పునరుక్తి అనేటువంటి ఆ దోషం దానికి ఉండదు. కాబట్టి కావ్యాలు అటువంటి దాంట్లో చెప్పిందే మళ్ళీ చెప్పారు అంటే దోషం అవుతుంది తప్ప భగవద్ విషయాన్ని మళ్ళీ 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 చెప్పడం దోషం కాదు. కాబట్టి మళ్ళీ కార్తీక సోమవారం గురించి చెప్పారు. ఆయన కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామునే లేవాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి, శివాలయానికి వెళ్ళాలి, సంబర్శించాలి, దీపారాధన చేయాలి, దీపదానం చేయాలి, ఆ వేళ ఉపవాసం ఉండాలి, రాత్రి మళ్ళీ భోజనం చేయాలి. ఇదివరకు చెప్పిన విషయాలన్నీ చెప్పి ఇప్పుడు కార్తీక మాసంలో ఉండే ఏకాదశి యొక్క విషయాన్ని చెప్తున్నాడు. ఏమయ్యా కార్తీక మాసంలో ఉండేటువంటి ఏకాదశి, దీనిని ఉత్థాన ఏకాదశి అంటారయ్యా. ఆషాఢ మాసంలో ఉన్న శుద్ధ ఏకాదశి నాడు పరమాత్మ పాలకడలిలో అనగా క్షీరసాగరంలో ఆయన యోగమాయావిష్టుడై పడి ఉంటాడయ్యా నాలుగు నెలల కాలం. ఆ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యములు అంటారు. ఆయన మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి నాడు మళ్ళీ తిరిగి యోగమాయ నుంచి బయటకు వస్తాడు. నిద్రపోరండి, భగవంతుడికి కనుక నిబ్రే కనుక వచ్చినట్లయితే ప్రళయమేనండి. అంచేతనే రామాయణంలో కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని ఉయ్యాలలో పెట్టి ఊపేటప్పుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వెంటనే కన్నులు మూసిన రాముడు వెంటనే కన్నులు మూయకుండా ఉన్నటువంటి సందర్భంలో బతిమాలింది తండావిడ నాయన నిబ్రవోర రఘునందన నిదురవోర ఏలరా పాయని ఆటలంత విలి బంగరు కొండ మొగుట్పవక్షులన్ మాయురే ఇట్టులైనను శ్రమంబగురాయని ఎన్నడేన్ కనుల్మూయని ఆది దేవుగని ముగ్ధలు జ్వాలలు వాడిరయ్యడం. సర్వసాధారణంగా పిల్లలకి ఆటలు అంటే బాగా ఇష్టం. రాత్రి 1 గంట రెండైనా సరే పడుకుని పడుకోకుండా టీవీ చూస్తున్న తల్లి వచ్చి పడుకోరా అంటే అమ్మ ఇంకొక ఓవర్ ఉందంటారు. పిల్లలకి ఆటలు అంటే బాగా ఇష్టం కాబట్టి అటువంటి ఆటల మీద దృష్టి పెట్టుకుని నాయన నిద్రపోవడం లేదా, ఒకనాడు రాత్రి భోజనం చేయకపోయినా శ్రమ ఉండదురా, రాత్రి కానీ నిద్రపోకపోతే పగలు పడే శ్రమ ఇంత అంతా కాదు, నిద్రపోని నాయన నిద్రపోర రఘునందన నిద్రవోర అని జ్వాలపాట పాడుతుంటే ఆకాశంలో ఉండే దేవతలు చూచేట అమ్మా పిచ్చి తల్లి ఆయన భగవంతుడమ్మా సాక్షాత్తు పరమాత్మ ఆయన నిబ్రపమ్మంటావేమిటమ్మా ఆయన కళ్ళు మూస్తే ప్రళయం వస్తుంది అని దేవతలందరూ అంటుంటే రామచంద్రమూర్తి పసిపాలుడిగా ఉండగా ఇంకా తల్లిని ఆరాట పెట్టడం ఇష్టం లేక కనులు మూసారు అని రామాయణంలో పద్యం రాస్తారు. అలాగే పరమాత్మ కూడా నిజంగా నిబ్రపోరు, యోగమాయావిష్టుడు అంటారు. అంటే ఈ సృష్టిలో ఏ ఏ ప్రకృతి శక్తులు అయితే ఉన్నాయో అవన్నీ సృష్టి సమయంలో ఏవైతే బాగా సృష్టి కార్యక్రమంలో ఉండిపోయి ఏ మహత్తత్వము ఏ అహంకారతత్వము ఏ సాత్విక గుణము రజోగుణము తమోగుణము ఇత్యాది 24 శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమాత్మలో విశ్రాంతి తీసుకోవడము అనేదాన్ని ఏమంటారు అంటే యోగమాయావిష్ట నిద్ర అంటారు. అలా యోగమాయావిష్ట నిద్రపోయినటువంటి పరమాత్మ 4 నెలల తర్వాత కార్తీక మాసంలో ఏకాదశి నాడు మళ్ళీ తిరిగి ఈ నిబ్ర నుంచి బయటకు వస్తారు. ఈ 4 నెలలు మళ్ళీ ఎవరు పరిపాలిస్తారయ్యా, ఈశ్వరుని యొక్క కుటుంబం పరిపాలిస్తుంది. ఎప్పుడైతే ఆయన ఆషాఢ మాసంలో ఆయన యోగమాయావిష్టుడయ్యాడో ఆషాఢ మాసం వెళ్ళిన వెంటనే శ్రావణ మాసం, శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతము అని చేస్తాం. కాబట్టి పార్వతీదేవి ఆ శ్రావణ మాసం మనం రక్షిస్తుంది. వెంటనే భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసం ముందు 9 రోజులు, పూర్వం 4 రోజులు చేసేవారు, ఇప్పుడు 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు చేస్తున్నాం. వినాయకుడు అనగా అమ్మవారి యొక్క కుమారుడు వినాయకుడిని ప్రార్థించాం. ఆ భాద్రపద మాసం వెళ్ళిపోయింది, వెంటనే ఆశ్వయుజ మాసం వచ్చింది. ఆశ్వయుజ మాసం రావడంతో జగదంబ అమ్మవారిని నవరాత్రులు, శరన్నవరాత్రులు అనే పేరుతో అవన్నీ చూస్తాం. వెంటనే ఆశ్వయుజ మాసం దాటిపోయింది, ఇలా కార్తీక మాసం వచ్చేసింది. కార్తీక మాసం అనగానే ఈశ్వరుడికి చాలా ప్రియాతి ప్రియమైనటువంటి మాసం. మొదటి 15 రోజులు ఆయనకే అర్పిస్తాం. ఇంకా ఏకాదశి నాడు నుంచి ఇప్పుడు మళ్ళీ మహావిష్ణువు పైకి లేచి వస్తున్నాడు. ఇంకెక్కడి నుంచి మళ్ళీ మార్గశర మాసం వరకు మళ్ళీ ఎవరినంటే మహావిష్ణువుని మనం ప్రార్థిస్తాం. ఇది మనకు ఉండేటువంటి సంప్రదాయ ప్రకారంగా. కాబట్టి ఏకాదశి నాడు యోగమాయ నుండి బయటకు వచ్చాడున్న సమయంలో ఆ ఏకాదశి నాడు వీలైనంత వరకు మనం కూడా భగవదర్పితంగా కాలం గడపాలి. ఆ వేళ వీలున్నట్లయితే భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ చేసేసుకోండి. లేకపోతే విష్ణు సహస్రం ఎల్లప్పుడూ పారాయణ చేస్తాం. ఎల్లప్పుడూ చేయనుకుండా ఎవరో ఉన్నాం కదా. మీలాంటి ఆస్తికులకి నేను విష్ణు సహస్రనామం పారాయణ చేయండి అని చెప్పక్కర్లేదు, ఎలాగైనా మీరు చేస్తూనే ఉంటారు. ఒకనాడు నాకు అలవాటు లేదండి అంటారా, ఆ వేడైనా తప్పనిసరిగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. కార్తీక సోమవారం నాడు కనుక అయినట్లయితే సాయంకాలం భోజనం చేయొచ్చు, నక్షత్ర దర్శనం చేసి. కానీ ఏకాదశి నాడు అలా కుదరదు. ఏకాదశి నాడు పప్పు ఉప్పు లాభం లేదు. ఉప్పు వేయకూడదు, పప్పు వేయకూడదు. ఒకనాడు తింటే ఏం తినాలండి అంటే అరటిపండు తినాలి. అసలు అది కూడా మధ్య మార్గంగా చెప్పారు, పురాణాల్లో చెప్పారు ఆ సంగతి. మామూలుగా ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి అన్నారు. అయ్యా అలా ఉండలేకపోతున్నాం మనం ఇది కలియుగంలో. అందులో ఇప్పుడు ఏమిటంటే చాలా కష్టంగా ఉంది కటిక ఉపవాసం, వేళ వైద్యులే వద్దు అంటున్నారు. కాబట్టి అరటిపండు తినివండి. అరటిపండు తిని ఉందామంటే షుగర్ పెరిగిపోతాం. ఒకనాడు మా ఇంటికి 4 సన్యాసులు వచ్చారు భోజనానికి, కార్తీక సోమవారం ఏకాదశి నాడు. అయ్యా 4 షుగర్ ఉన్నవాళ్ళే, మరి అయ్యా మీకు ఏం పెట్టమంటాను? వాళ్ళే మాకు చెప్పారు ఎలా ఉండమన్నారు అంటే, అయ్యా కాస్త నెయ్యి వేయండి, జీలకర్ర వేయండి, నీళ్లు పోయండి 3 గ్లాసులు, ఆ కొలత ప్రకారం 1 గ్లాసు ఎర్ర గోధుమ నూకు వేయండి, ఉప్పు వేయొద్దు, పప్పు వేయొద్దు, మాకు వండి పెట్టండి. ఇంకా షుగర్ పెరిగిపోయి ఇగో ఈ విధంగా మధ్య మార్గ ప్రకారంగా చేస్తున్నారు. లేదు షుగర్ లేకపోతే ప్రసాదం కింద నివేదన చేసుకొని కూడా తినమని రాశారు. అర్థమైందండి. ఏకాదశి నాడు మాత్రం భోజనం పనికిరాదు, రాత్రి వేళ అసలే పనికిరాదు. కావాలి అంటే పాలు తాగవచ్చు, మంచినీళ్ళు తాగవచ్చు, అంతే తప్ప మరో పండు తినవచ్చు. ఏకాదశి ఈ విధంగా ఉపవాసం ఉండాలయ్యా, వీలుంటే ఆ రాత్రి జాగరణ కూడా ఉండడం చాలా మంచిది అని చెప్పారు. వీలుంటే తప్పనిసరిగా ఉండేవాళ్ళు ఏకాదశి. ఏకాహం అనే వాళ్ళు పల్లెటూళ్ళలో చాలా ఎక్కువగా ఇది బాగా వాళ్ళు ఎక్కువ చేస్తారు ఏకాదశి. అందులో సప్తాహం కొంతమంది చేస్తారు, ఏకాహం ప్రత్యేకంగా ఏకాదశి నాడు చేస్తారు. తెల్లారింతా ద్వాదశి వచ్చిన సందర్భంలో మళ్ళీ తెల్లవారుజాములు లేవాలి, మళ్ళీ కార్తీక స్నానం చేయాలి. ద్వాదశి గడియలు దాటిపోకుండా భోజనం చేయాలి తప్పనిసరిగా. ఆ వేళ కార్తీక సోమవారం ఇప్పుడు ఎవడ ఈ పట్టు అలాగే వచ్చిందండి. ఇప్పుడు ఆదివారం అయిందండి ఏకాదశి, సోమవారం ఏమో ద్వాదశి అయిందండి. మరి ఏమండి రాత్రి అలా కుదరదండి. ఇంకా మీకు ద్వాదశి ఉండకుండా దాటకుండా మీరు భోజనం చేసేవలసింది. కార్తీక సోమవారం ఇంకో వారం వస్తుంది, కానీ ద్వాదశి మళ్ళీ రాదు కదా. మరి ఆ వేళ ఏం చేయాలయ్యా? ద్వాదశి నాడు విష్ణుమూర్తి ప్రీతి గురించి బృందావనంలో దీపాలు వెలిగించాలి. మరి ఇప్పుడు బృందావనం కనుక వెళ్ళలేకపోతే మన తులసికోటలోనే చిన్న ఆ మనం తీసుకొచ్చి ఆ తులసికోట పక్కనే ఆ ఉసిరికొమ్మ పాతి మనం ఈవేళ దీపారాధన మనం చేస్తున్నాం. చిత్త చివరి నేను కంకులోజంలో ఎలా దీపారాధన చేయాలి ఆ విషయాన్ని అంతా కూడా చెప్తాను. ఈ విషయాలు చెప్తున్నటువంటి వారే అయ్యా, ఈ ఏకాదశి ద్వాదశి దినాలలో గోదానం చేయడం కూడా చాలా మంచిది. ముందు భూదానం చెప్పారు, హిరణ్యదా ముందు వరకు ఇంకా మళ్ళీ దీపదానం గురించి చెప్పక్కర్లేదు. కాస్త ధనం ఉన్నవాళ్ళు కావాలంటే భూదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, హిరణ్యదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు. ఆ గోదానం కూడా చేసేటప్పుడు ఆ గోవు యొక్క కొమ్ములకి చివర బంగారపు తొడుగు వేసి కాళ్ళకి కాలి డిక్కలకి వెండి డిక్కలు తొడిగి కూడా చేయొచ్చు. అది వారి 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 యొక్క అంతస్తున ఐశ్వర్యాన్ని బట్టి వాళ్ళు చేయవచ్చు. కానీ తప్పనిసరిగా చేయవలసినటువంటి మాత్రము ఏమిటంటే దీపదానం, అది మాత్రం విస్మరించవద్దు అని ఏకాదశి ద్వాదశలు గురించి ఇంత గొప్పదైనటువంటి విషయం చెప్పి, ఎన్ని పుణ్యమైన రోజులైనా వస్తాయేమో తప్ప ఇటువంటి పుణ్యమైన రోజు మళ్ళీ దక్కదయ్యా మహారాజా అని వశిష్ఠుడు తెలియజేస్తూ అందులో ఏకాదశి ద్వాదశల రోజున సాలగ్రామాన్ని కనుక దానం చేస్తే చాలా గొప్పది అని తెలియజెప్పారు. సాలగ్రామ దానం యొక్క ఫలితం అది ఇంతా అంతా కాదు. పూర్వకాలలో సాలగ్రామ దానం రూపాయి పావల లెక్కది. రూపాయి పావాలు అంటే 2 రూపాయి పావాలి. ఇవాళ 2 రూపాయలు అంటే ఇంచుమించుగా 75 రూపాయలు 80 రూపాయలు అవుతుంది ఇప్పుడు ఇంచుమించుగా. పూర్వకాలలో 2 రూపాయలతో దానం చేసేవారు, సాలగ్రామ దానం చేసేవారు. గోదావరి నదీతంలో కృష్ణాదాన జీతంలో మన స్నానానికి వెళ్ళినప్పుడు సాలగ్రామం పట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి సాలగ్రామ దానము అనేది చాలా గొప్పదయ్యా. అదేమిటండి, ఒక గోదానం హిరణ్యదానం అంటే ఇవి చాలా గొప్పవని చెబితే అంగీకరిస్తాము తప్ప, ఒక సాలగ్రామం ఒక రాయి కదా, శిలాప్రాయం కదా, దాన్ని దానం చేస్తే ఎంత ప్రయోజనం కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి నాడు అందులో ఎలా కలుగుతుందండి అని అంటారా. దానికి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఒక కథ వినిపిస్తున్నాడు. మహారాజా నీకు ఒక కథ చెప్తున్నానయ్యా, పూర్వకాలంలో ఒక వర్తకుడు ఒక ఆయన ఉండేవాడయ్యా, చాలా ధనవంతుడు, చాలా బాగా ధనం గడించాడు. ధనం గడించిన వాడు ఇంట్లో పెట్టుకుని ఎలా అట్టే పెట్టగలడు కదా, వడ్డీలకు అప్పులు ఇవ్వడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడికి అప్పిచ్చాడు. ఆ బ్రాహ్మణోత్తముడు కూడా అవసరం ఉండి ఈయన దగ్గర తీసుకున్నాడు, అన్న సమయానికి ఇవ్వలేకపోయాడు. అలా ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో తన దగ్గర ఉండేటువంటి నౌకను 2-3 సార్లు కబురు చేశాడు. ఆయన కూడా కొంచెం సరియైన సమాధానం చెప్పలేదు. దానితో ఈయనే స్వయంగా ఇంకా ఆయన అతకాయిద్దాము అని వెళ్ళాడు ఈ వర్తకుడు. అలా వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో చాలా పెద్దవాడు ఆయన, గొప్పవాడు, అయ్యో నా ఇంటికి వచ్చాడు, అప్పు చేశాను పొరపాటున, అయ్యా నాకు 1 నెల మాసము నాకు అవధి గడువు ఇవ్వలసింది అని కోరాడు. అలా అన్నాడప్పటికి ఇన్నాళ్ళు చెల్లించగలిగింది, 1 మాసంలో నువ్వు చెల్లించేస్తావా అని ఒక్క తోపు తోశాడు. మనకు ఒక్కొక్క పురాణంలో ఈ కథ బాకు పట్టుకుని వెళ్ళి పొడిచినట్టుగా, కావాలని చంపినట్లుగా ఉన్నట్టుగా ఒక పురాణంలో ఉంది. కానీ ఆయన మాటల సందర్భంలో ఇలా గట్టిగా తోసేపటికి కొంచెం బక్కపరచగా ఉన్నాడేమో, బ్రాహ్మణుడు వెంటనే ప్రాణత్యాగం చేశాడు. అలా ఎప్పుడైతే ప్రాణాలు పోయాయో పాపం ఈ వ్యాపారస్తుడు చాలా భయపడిపోయాడు. ఇది రాజభటులకు కనుక తెలిసినట్లయితే తనను ఉరి తీసేస్తారు అనుకున్నాడు. అన్నింటికంటే ఏది ముఖ్యమయ్యా అంటే, ముందు ధనం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే, ధనం కంటే ముందు ప్రాణం ముఖ్యం. కాబట్టి ఏం చేశాడయ్యా అంటే, ఎంత డబ్బు గడించాడో ఎంత చేశాడో ఆ ఇంటికి వెళ్ళలేదు, భార్యను కలుసుకోలేదు, పిల్లల దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ తిరిగి రాజ్యంలో కనుక వెళ్ళినట్లయితే రాజభటుల కంట బడితే తన ప్రాణ అపాయం అని ఆలోచించినటువంటి ఆయన అరణ్యాలకు పారిపోయాడు. పాపం ఎంత ధనం సంపాదించాడో ఏం చేశాడు, అలా అరణ్యాల్లో ఉండిపోయాడు. అలా ఉండిపోయి కాయ గసరులు తింటూ కందమూల ఫలాలు భక్షిస్తూ అక్కడే ఆయన ఏం చేశాడయ్యా అంటే తనువు చాలించాడు. ఒక బ్రాహ్మణుని చంపినటువంటి ఫలితం ఆ పాపం, దాన్నే బ్రహ్మహత్య పాతకము అంటారు. ఆయన్ని వెంటబడింది కారణం చేత నరకలోకానికి వెళ్ళాడు. ఆ తరువాత ఇంటి బాధ్యతని ఎవరు స్వీకరించారు అంటే, తండ్రి గారు జాడ తెలియని పరిస్థితుల్లో ఆయన కుమారుడి పేరు ధర్మవీరుడు. నిజంగానే ధర్మం బాగా ఎక్కువగా ఆచరించినవాడు. ఆ కొడుకు ధర్మవీరుడు కుటుంబ బాధ్యతను తీసుకున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి అంతుంది అన్న సామెత ప్రకారంగా కాకుండా ధర్మవీరుడు అంటే ధర్మంగానే జీవించాడు. అనేక దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, దేవాలయాలు కట్టించాడు, సప్రవులు కట్టించాడు, బీవలకి సాజులకి అందరికీ కూడా ఎన్నో అన్నదానాలు చేశాడు. చాలా సంపన్నుడు, తండ్రి తక్కువ వాడేం కాదు, చాలా ధనం ఉన్నవాడు, ఎన్నో చేశాడు. గోదానాలు చేశాడు, భూదానాలు చేశాడు, హిరణ్యమయ దానాలు చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకనాడు ఆయన ఇంటికి నారదమారి సంతట వాడు వచ్చాడు. సర్వసాధారణంగా మహర్షులు అంతటి వాడు మన ఇంటికి రావడం అంటే మనం అదృష్టం చేసుకుంటే వాళ్ళు వస్తారు. అందుకే ఊరకరారు పెద్దలు, పెద్దలు మన ఇంటికి ఊరికే రారు, మనల్ని కటాక్షించడానికని వస్తారు. ఆ సమయంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వినాలి. ఆ సమయంలో ఆయన ఆ నాటమరిషికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు, ఎన్నో విధాలుగా సత్కరించాడు, గౌరవాలన్నీ చేశాడు. అన్నీ అయిన ప్రాద నారద మహర్షి, నాయన నువ్వు అన్ని దానాలు చేసావు, చాలా బాగుంది, నేను చెప్పేటువంటి ఒక్క దానం చెయ్యి అన్నారు. సాలగ్రామ దానము అనే దానం ఉందయ్యా. సాలగ్రామములు అంటే ఎక్కడ దొరుకుతాయంటే నేపాల్ దగ్గర గండకీ నది అనే నది ఉందండి, అర్థమైందండి. ఆ గండకీ నదిలో అది ఎక్కడ ఇంకా మంచే ప్రవహిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. అక్కడ ఉండేటువంటి ఆ రాళ్ళు ఆ మంచుకి అలా అలా గడ్డకట్టి 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 అవి గుండ్రంగా అలా అయిపోతాయి. వాటిని ఏమంటారు, సాలగ్రామములు అంటారు. నర్మదా నదీ తీరంలో కనుక వెళ్ళి స్నానం చేస్తే శివలింగాలు దొరుకుతాయి, వాటి నర్మద బాణములు అంటారు. గండకీ నదీ తీరంలో కనుక స్నానానికి కనుక వెళ్ళినప్పుడు సాలగ్రామాలు దొరుకుతాయి, అవి చాలా పరమ పుణ్యం. నర్మద బాణము అంటే శివలింగము, సాలగ్రామము అంటే సాక్షాత్తు హరిస్వరూపం. కాబట్టి నాయన ఒక సాలగ్రామ దానం చేయవయ్యా అన్నారు. ఈయన కొంచెం ఏమండి ఇదేనా మీరు చెప్పారు అంటే భావ్యంగా ఉండాలి. గోదానం చేయమన్నారు మీరు అనుకోండి, ఓ బ్రాహ్మణుడికి ఓ ఆవుని కనుక దానం చేస్తే దాని పాలు ఆయన పితుక్కుంటాడు, తాగుతాడు, లేకపోతే దాంట్లోంచి వచ్చినటువంటి వెన్నతోటి నెయ్యితోటి హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు ఆచరిస్తారు, ఓ గోదానం చేయడం వల్ల ఫలితం ఉంది అంటే నేను అంగీకరిస్తాను. లేక ఓ భూదానం చేయమన్నారు అంటే ఆ భూమిని దున్నుకుంటాడు, లేక దాంట్లో ఇల్లు కట్టుకుంటాడు కాబట్టి దాని ద్వారా వాడు ప్రయోజనాన్ని వాడు పొందుతాడు. లేక ఓ హిరణ్యం అంటే బంగారం ఒక రజతం దానం చేయమన్నారు అంటే నిత్యావసరాలకి వాడుకుంటాడు. అయ్యా ఒక రాయి దానం చేయమంటున్నారు ఏమిటి అని అడిగాడు. అలా అన్నాడప్పటికీ నారమసి చెప్పాడు, నాయన నా మాట వినవలసింది, నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానో నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో అని చెప్పి తండ్రి యొక్క వృత్తాంతం చెబుదామా అనుకున్నాడు. ఒక్కొక్కప్పుడు మనకు కొన్ని నగ్న సత్యాలు తెలుసున్నప్పటికీ అన్ని విషయాలు ఎవరికి చెప్పకూడదు, ఎవరివాడికి బాధాకరంగా మనం మాట్లాడకూడదు అండి, అర్థమైందండి. ఎవరివాడి మనస్సు బాధ పెట్టకూడదు. వాడు మన మీద నమ్మకం ఉంటే మన మాట కనుక విన్నాడా, వినివాడు కనుక తరిస్తాడా అది వేరు. కాబట్టి ఇంక సరే అని వెళ్ళిపోయాడు. కాలాంతరంలో ఆ ధర్మవీరుడు కూడా మరణించాడు. నారద మహర్షి అంతటి వాడు వచ్చి చెబితే సాలగ్రామ దానం చెయ్యనటువంటి కారణం చేత ఇంకా ఆయన ఎటువంటి జన్మలు పొందాలో అటువంటి జన్మలు పొందాడు, అంటే నీచ జన్మలన్నీ పొందాడు. అలా నీచ జన్మలన్నీ పొంది చివరికి ఇంకా ఆయన తరించేటువంటి జన్మలో ఒక బ్రాహ్మణుల యొక్క ఇంటిలో ఒక కుమార్తెగా కన్యకగా జన్మించాడు. ఆ బ్రాహ్మణ కన్యకగా ఉండగా తండ్రి ఏం చేశాడంటే చాలా అందమైనటువంటి అమ్మాయి, అంత అందమైనటువంటి అమ్మాయికి వెంటనే వివాహం చేశాడు. వివాహం చేసినటువంటి కొద్ది రోజులకే భర్త మరణించి బాలవైధవ్య స్థితి పొందింది. సర్వసాధారణంగా తండ్రి కనుక ఉత్తముడు కనుకైతే, రాజు కనుక రాజ్య పరిపాలన కనుక సక్రమంగా కనుక చేస్తున్నట్లయితే ఇటువంటివి జరగకూడదు. అందుకే మనకి రామాయణంలో రాముడి యొక్క పరిపాలన గురించి వర్ణిస్తూ ఏమండి రామరాజ్యం 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 అంటారు. ఏమిటి రామరాజ్యం యొక్క గొప్పతనం ఏమిటి? ఎంతకని ఏమన్నా కిలో బియ్యం పథకం ఏమైనా ప్రవేశపెట్టాడా? ఎక్కడ రామాయణంలో ఏం లేదే. పోనీ భేదవాళ్ళకన్నీకి ఇల్లు కట్టించిస్తాన్నాడా? రామాయణంలో వాల్మీకి ఎక్కడా రాయలేదే. మరి ఏమిటయ్యా, రాముడు రాజ్య పరిపాలన చేసిన సమయంలో చాలా అద్భుతాలు జరిగాయని 8 ఉదాహరణలు చెప్పాడు, దాంట్లో ఇవాళ 2 చెప్తున్నాను. పెద్దవాళ్ళు మరణించిన తర్వాత చిన్నవాళ్ళు వెళ్ళి ఆ పెద్దవాళ్ళని తీసుకెళ్ళి శ్మశాన భూములకు తీసుకువెళ్ళి వాళ్ళకి ఊర్ధ్వలోక క్రియలు జరపడం అనేది సంప్రదాయం. అలా కాకుండా పెద్దవాళ్ళు బతిక ఉండగా ఒకనాడు చిన్నవాళ్లే కనుక మరణించి ఈ కుర్రవాడినే కనుక శ్మశాన భూమికి తీసుకువెళ్ళి ఆ కొడుకుని చితియందు కాలుస్తుంటే ఆ తండ్రి పడేటువంటి దుఃఖం ఇంత అంతా కాదు. రాముడు రాజ్య పరిపాలన చేసేటువంటి సమయంలో ఇటువంటిది ఎల్లప్పుడూ కూడా జరగలేదు. చిన్న పుత్ర మరణం కించితు భ్రక్ష్యంతి పురుషాత్వచితు. ఇక 2, సర్వసాధారణంగా ఆడవాళ్ళు ఎల్లప్పుడూ ఏమని కోరుకుంటారయ్యా అన్నట్లయితే, నేను సుమంగళిగా పుణ్యస్త్రీగా నేను శరీరాన్ని చాలించాలి అని కోరుకుంటుంది. ఎంచేతంటే ఎంత ధనం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా భర్త ఉన్నంతసేపు ఉండే సౌభాగ్యం వేరు, భర్త కనుక లేకపోతే ఎంత డబ్బున్నా ఎంత గొప్పతనం ఉన్నా మనం పెళ్ళిళ్ళకి వాటికి ముందు ఆవిడని మనం ఆహ్వానించాం. కాబట్టి ఏ స్త్రీ అయినా ఏమని కోరుకుంటుంది అంటే పుణ్యస్త్రీగా గతించాలి అని కోరుకుంటుంది. రాముడు రాజ్య పరిపాలన చేసిన సమయంలో నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రత. స్త్రీలందరూ కూడా ఎవరూ విధవా స్త్రీలు కాకుండా పుణ్యస్త్రీలుగా జీవితం గడిపారయ్యా, ఇది రాముడి యొక్క పరిపాలన. అలాగే ఒక ఇంటిలో కనుక ఏదైనా కనుక అరాచకం కనుక ఏదైనా జరిగితే అది ఆ ఇంట్లో ఉండేటువంటి యజమాని చేసిన తప్పు ఏదో ఉండాలి అని చెప్తుంది ధర్మశాస్త్రం. రాజ్యంలో జరిగితే రాజు యొక్క తప్పు, ఇంటిలో కనుక జరిగితే తండ్రి యొక్క తప్పు. కాబట్టి నా కుమార్తెకి ఇటువంటి బాల వైధవ్యం వచ్చింది అంటే నేను ఏమైనా తప్పు చేశానా అని ఒక్కసారి తన యొక్క జీవితాన్ని ఒక్కసారి మననం ఆలోచన చేసుకోవడం ప్రారంభించాడు. అలా ప్రారంభించిన సమయంలో ఆ అమ్మాయి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కనిపెట్టి ఆనాడు నాద మహర్షి అంతటి వాడు వచ్చి సాలగ్రామ దానం చేయమంటే చెయ్యలేదు, అంబిచేత ఈమెకి ఇటువంటి వైధవ్య స్థితి కలిగింది అని అప్పుడు ఆమె చేత సంకల్పం చేయించి అక్కడ ఇప్పుడు ఆవిడికి అశుచి వచ్చేసింది, భర్త మరణించి ఉన్నాడు. అయినప్పటికీ దీన్ని ఆపద్ధర్మము అంటారు. ఇంకా ఆపద్ధర్మంలో శుచి లేదు అశుచి లేదు, ఇంకా అర్థమైందండి. ఇప్పుడు మనం కాశీ వెళ్తామండి, కాశీ వెళ్ళినప్పుడు మనం ఉదయమే లేస్తాం, అక్కడ పిండ ప్రదానం చేస్తాం. మరి పిండ ప్రదానం చేసిన రోజు మామూలు రోజుల్లో దేవాలయానికి వెళ్ళకూడదు. ఇంట్లో దెబ్బను పెట్టుకుని లోపల గర్భగుడిలోకి మనం మామూలు రోజుల్లో వెళ్ళకూడదు, శాస్త్రం నిషిద్ధం. మరి కాశీ నగరానికి వెళ్తే వెళ్ళండి అంటారు. అదేమిటండి, ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ అటువంటివి లేవు. ఒకప్పుడు ఆపద్ధర్మాల ప్రకారంగా వెళ్ళమంటారు, ఆపద్ధర్మం ప్రకారంగా ఏం సాలగ్రామ దానం చేయించాడు. ఆ సాలగ్రామ దాన మహిమ వల్ల చనిపోయాడు అనుకున్నటువంటి భర్త మళ్ళీ కొన ఊపి ఆడింది, లేచాడు. కాబట్టి సాలగ్రామము యొక్క గొప్పతనం ఎంత ఏమిటయ్యా అంటే, చనిపోయినటువంటి వ్యక్తిని కూడా బ్రతికించలేకపోవచ్చు ఒకనాడు డాక్టర్, కానీ సాలగ్రామంలో అంత గొప్పతనం ఉందయ్యా జనక మహారాజా. కాబట్టి కార్తీక మాసంలో సాలగ్రామ దానము ఇచ్చిన రాయి అని మీరు ఎవరూ ఉపేక్ష చేయకూడదయ్యా. ఎంత యజ్ఞ యాగాదులు ఆచరించినటువంటి వారైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత గోహిరణ్య భూదానాలు చేసినటువంటి వారైనప్పటికీ కూడా దీపదానము సాలగ్రామ దానము ఇవి చాలా ముఖ్యమైనటువంటివయ్యా అని కార్తీక మాసంలో సాలగ్రామ దానం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఆ తర్వాత మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కన్యాదానము అనేటువంటి దానం కూడా చాలా గొప్పదయ్యా. సర్వసాధారణంగా కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, వాడికి మగపిల్లలు ఎక్కువగా ఉన్నారు, వాడికైనా అందరూ మగపిల్లలు ఆడపిల్ల లేదు అంటారు. అది చాలా పొరపాటు అండి. ఈ లోకంలో కన్యా ఆడపిల్ల కనుక పుట్టినట్లయితే ఆ కన్యని కనుక మనం ఒక వరుడికి ఇచ్చి దానం చేసినప్పుడు ఆ వరుడు యొక్క పాదాలు కడిగేటప్పుడు లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణాయ అని, లక్ష్మీ స్వరూపణ వరాయ అని చదివి కాళ్ళు కడుగుతాం మనం. అక్కడ సంకల్పం కూడా ఏమని చెబుతామయ్యా అని అన్నట్లయితే, భూమి నుంచి చంద్రమండలం వరకు కనుక ఒకనాడు కనుక ఒక యవల యొక్క, యవలు అంటే ధాన్యం, యవధాన్యములు కనుక రాశిగా కనుక పోసినట్లయితే, లేక మినుముల రాశి కనుక రాశిగా పోసినట్లయితే, లేక నువ్వుల రాశి కనుక రాశిగా పోసినట్లయితే, చంద్రలోక పర్యంతము లేక నక్షత్రలోక పర్యంతము లేక గ్రహలోక పర్యంతము ఎంత రాశి అయితే ఉంటుందో ఆ రాశిలో ఎన్ని గింజలైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానమహం కరిష్యే. అబ్బాయికి పెళ్లి చేస్తే ఈ ప్రయోజనం కలుగుతుందా? కలగదు. కాబట్టి కార్తీక మాసంలో మనం కన్యాదానము అనేది అనగా వివాహితులు వివాహం కాకుండా ఉన్నటువంటి వారికి కార్తీక మాసంలో కనుక అన్నీ కనుక బాగా కుదిరినట్లయితే, వివాహం కనుక చేసినట్లయితే చాలా పరమ ప్రయోజనం చేకూరుతుందయ్యా. అథవా ఒకనాడు కనుక లేకపోయినట్లయితే మనం పిల్లలకి ఏం చేస్తామయ్యా అంటే ఉపనయనాలు చేస్తాం. బ్రాహ్మణులు కనుక అయినట్లయితే 7వ సంవత్సరంలో చేస్తారు. రాజులు కనుక అయినట్లయితే 8వ సంవత్సరంలో చేస్తారు. వైశ్యులు కనుక అయినట్లయితే 8 నుంచి 9 లేక 10 సంవత్సరాల లోపల చేస్తారు. అది వారి వారి యొక్క కుల సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. నేను తర్వాత మాట్లాడతానండి, ఉపన్యాసంలో ఉన్నానండి. అది వారి వారి కుల సంప్రదాయాన్ని బట్టి ఏం చెప్పినారు, వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు. వాళ్ళకి అర్థం ఏంటంటే వయసు ఏమో వారి వారి ఇప్పుడు ఈవేళ ఒకప్పుడు వ్యాపారానికని బయలుదేరి వెళ్తారు, సముద్రాలు దాటి వెళ్తారు, అనుకున్న సమయంలో ఒక సంవత్సరం రాలేకపోవచ్చు అంటే వాళ్ళకి వెసులుబాటు ఇచ్చారు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా కన్యాదానం ఫలితం ఎంత గొప్పదో మనం ఉపనయనం చేయడం కూడా అంతే గొప్పది అని చెప్పారు. ఎవళ్ళైనా కనుక భేద బ్రాహ్మణులు కనుక ఉన్నట్లయితే ఆ భేద బ్రాహ్మణుల యొక్క పిల్లవాడికి నువ్వు ఖర్చు పెట్టి ఉపనయనం చేయించడం కూడా చాలా గొప్పది అన్నారు. పూర్తిగా నువ్వే కనుక ఉపనయనం కనుక చేయించలేని కనుక స్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ ఉపనయనం చేసినటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో ఆ బ్రాహ్మణునికి ఆయన ఇచ్చినటువంటి ఇచ్చేటువంటి తాంబూలం అది నీవు ఇచ్చి సంతృప్తిపరచడం కూడా చాలా గొప్పది అన్నారు. ఇంకో సంగతి కూడా చెప్పారు, కార్తీక ద్వాదశి నాడు దానం చేసేటువంటి సందర్భంలో యజ్ఞోపవీతాలు తీసుకుని వచ్చి ఆ యజ్ఞోపవీతాలు నీవు ఎంతమంది బ్రాహ్మణులకి దానం ఇవ్వగలవో అంతమంది బ్రాహ్మణులకి దానం ఇవ్వయ్యా, అలా కనుక చేసినట్లయితే ఉపనయనం చేసినటువంటి ఫలితం కూడా కేవలం యజ్ఞోపవీత దానం వల్ల చేకూరుతుంది అని చెప్పారు. అన్నీ సూక్ష్మంలో మోక్షం, పెద్దవి చెప్పారు చిన్నవి చెప్పారు. కాబట్టి ఏమయ్యా కార్తీక మాసమంతా ఒకనాడు 4 రోజులు స్నానం చేయలేకపోయినప్పటికీ కూడా ఒక్క మాట చెప్తున్నానయ్యా, పున్నమి దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు. కార్తీక పౌర్ణమి అనేవి చాలా గొప్పదయ్యా. అందులో కార్తీక పున్నమి నాడు కార్తీక మాసము అనే మాసం కార్తీక మాసము అంటారు, అనగా కృత్తికా నక్షత్రము పున్నమి నాటితో కూడుకున్నటువంటి మాసమయ్యా, కాబట్టి దానికి కార్తీక మాసము అని పేరు. అటువంటి పున్నమి నాడు సాధ్యమైనంత మటుకు ఏదో ఒక నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయి. 4 రోజులు కనుక నువ్వు ఒకనాడు కనుక స్నానమే కనుక చెయ్యలేకపోతే కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నానం చేయడానికి ప్రయత్నం చేయి. కాబట్టి కార్తీక పౌర్ణమి కూడా చాలా గొప్పదయ్యా. కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేసి ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది. ఆ వేళ కూడా పప్పు ఉప్పు తినడానికి వీల్లేదు, అంచేతనే ఆడవాళ్ళు శనివీడి అనేటువంటిది తయారు చేసుకుని ఆ వేళ వాళ్ళు నివేదన చేసి చంద్రుడికి 360 ఒత్తులు తయారు చేసి 360 ఒత్తులు కూడా వెలిగించి ఏ ఎందుకు 360 ఒత్తులు తయారు చేస్తారే అంటే మనకు 360 రోజులు సంవత్సరానికి మన ఆయుర్దాయం ఎల్లప్పుడూ అలాగే జ్యోతిమయమై వెలగాలి అని 365 ఒత్తులు తయారు చేస్తారు. ఒకవేళ 365 రోజులు కూడా ఉంటాయి అని అలా తయారు చేసి ఆవు నెయ్యి ఒత్తులో తడిపి ఆవేళ పున్నమి నాడు దాన్ని శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దాన్ని వెలిగించి చెంబుడు వచ్చిన తర్వాత ఆ చనివిడి తయారు చేసిన చనివిడిని చెంబుడికి నివేదన చేసి అప్పుడు భర్తకి పెట్టి వాళ్ళు తింటారు. ఇదయ్యా కార్తీక పున్నమి. ఆవేళ నోములు నోచేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకనాడు కార్తీక స్వామివారి నాడు స్నానం చేయలేకపోయినా, ఏకాదశి నాడు స్నానం చేయలేకపోయినా, ద్వాదశి స్నానం చేయలేకపోయినా పున్నమి నాడైనా స్నానం చేయడానికి ప్రయత్నం చేయి. ఈ కార్తీక మాసంలో వేడి నీళ్లు అనేటువంటివి పనికిరావయ్యా. వేడి నీళ్లతో స్నానం చేసావు అంటే కళ్ళు తాగిన దాంతో సమానం. అది కూడా నేను చెప్తున్నాను. ఈ పరిస్థితుల్లో అయ్యా మరి చిన్నపిల్లలు ఉంటారు కదండి, మరి వాళ్ళకి ఎలా చన్నీళ్ళు స్నానం చేస్తారు? వాడు పాపాత్ముడైపోతాడు. లేక బాల్యంపరాలు ఉంటుంది, బాల్యంపరాలకి మరి నెల పురుడు వెళ్ళే వరకు వేడి నీళ్ళే పోయాలి కదా, మరి ఆ సమయంలో కార్తీక మాసం వస్తుంది, మరి చన్నీళ్ళు ఎలా పోస్తాం మరి ఆవిడికి? అదేవిధంగా ఒక వృద్ధులు ఉంటారు, వారు అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ విషయం ఏమిటయ్యా? అటువంటి వాళ్ళు ఆ వేడి నీళ్లు వాళ్ళు పోసుకుంటున్నప్పటికీ కూడా గంగేచ యమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్ఠిని సన్నిధింకురు అని మంత్రం చదువుకున్నా, లేక గాంగోదకాలు తెప్పించుకుని దాంట్లో కాస్త చల్లుకొని స్నానం చేసినప్పటికీ కూడా విప్పతిపత్తి ఏమీ ఉండదయ్యా అని ప్రతిదానికి ఎగ్జంప్షన్ చెప్పారు. అర్థమైందండి. కొంతమంది ఆ ఎగ్జంప్షన్ పాటిస్తారు. ధర్మరాజుకి ఇదే చెప్పారండి మహర్షులు అంబరు వచ్చి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అన్నారయ్యా, 4 రోజులు 10 వేల సంవత్సరం అంతా వ్రతం చేయమంటారయ్యా, 4 రోజులు వ్రతం చేయమంటే ఎక్కడ చేయగలం, కాబట్టి 4 రోజులు చేయిస్తే సరిపోతుందయ్యా, అంటే కార్తీక మాసం 4 రోజులు వ్రతం చేస్తే సరిపోతుందయ్యా, 4 రోజులు ఎక్కడ చేయగలమంటే 1 రోజు చాలు అంటారయ్యా, కాబట్టి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 12 నెలల కింద లెక్కెట్టుకుని 1 సంవత్సరం పూర్తి చేశావు కాబట్టి నీకు అరణ్యవాసం పూర్తి అయిపోయింది, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మహర్షులం, కాబట్టి అరణ్యవాసం పూర్తయింది రా రాజ్యానికి రా, నేను రానన్నాడు. అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు. అందుకని ఇలా ఎన్నో ఎన్నో చెప్పారు. కాబట్టి కార్తీక మాసంలో సూక్ష్మంగా మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి కన్యాదాన ఫలితాన్ని విషయాన్ని చెప్తూ ఇంకో విషయం కూడా చెప్పారు. వృషోత్సర్జనము అని చేస్తూ ఉంటారు కొంతమంది పల్లెటూళ్ళల్లో. ఎద్దు ఏదైతే ఉన్నదో అచ్చోసిన అంబోతు అంటారు దాన్నే మనం మామూలుగా. దాన్ని ఏం చేస్తారంటే సర్వసాధారణంగా ఆంబోత్ అంటే ఎద్దుని ఏం చేస్తామని అంటే మనం వ్యవసాయం పనికి కూలి పనులకి మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఆ ఎద్దు ఇంకా పెద్దది అయిపోతుంటే ఎంతకాలం లాగలదండి పాపం మరి అది. ఋషిపంచమ నోములో మనకి చెప్తారు కదా, ఋషిపంచమ నోములో కథ చదువుతున్నప్పుడు పాపం ఒక గొప్పవాడైనటువంటి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. అందులో అటువంటి పరిస్థితుల్లో ఆయనకి సుమతి అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు, చాలా ఉత్తముడు ఆయన. పాపం వాళ్ళు తెలియక భార్య ఏం చేసిందయ్యా అంటే బహిష్టు అయినటువంటి సమయంలో కూడా అయ్యో నేను భర్తకి దూరంగా ఉండాలి అనేటువంటి సంగతి తెలుసుకోకుండా ధర్మాలు తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటయ్యా అంటే ఆవిడకి ధర్మం తెలియక భర్తతో కలిసి వంట వండేసింది, సంచరించేసింది. ఆ పాపం వల్ల మళ్ళీ జన్మలో ఈవిడ కుక్కయి పుట్టింది, తండ్రి ఎద్దయి పుట్టాడు. ఒకనాడు కొడుకు ఏం చేస్తున్నాడు అంటే తండ్రి గారు పోయిన రోజు తండ్రి గారికి తద్దినం పెడుతున్నాడు. ఆ తద్దినం పెట్టిన సమయంలో ఆ కొడుకు మీద మోహం వదిలిపెట్టలేక ఎద్దు ఎక్కడికి చేరింది అంటే కొడుకు దగ్గరికే చేరింది. మధ్యాహ్నం 12:30 సమయం కదా, మనం అపరాహ్నం వేళ కదా తద్దినం పెట్టేటున్న సమయము అని ఆలోచించి ఉదయమే వెళ్ళి ఆయన అరక కట్టి ఏం చేశాడయ్యా అంటే ఆ ఎద్దును అనగ తండ్రి గారినే కట్టేసేసి దాన్ని కొడుతూ కొడుతూ పొలం దున్నించాడు. ఇంకా కుక్క భార్యమైందంటే కుక్క అయి పుట్టింది. ఆ కుక్క ఏం చేస్తుందంటే ఇంటి కాపలా కాస్తోంది పాపం. ఆ ఇంటి కాపలా కాసిన సమయంలో భార్యతో చెప్పి వెళ్ళాడు, ఈవేళ మా నాన్నగారి తద్దిను కాబట్టి నువ్వు వంట అవి జాగ్రత్తగా చేయమని చెబితే ఆవిడ పాపం అన్ని వంటలు అన్నీ వేసి అన్నింటి మీద మూత వేసింది. పరమాన్నం మీద కనుక మూత వేస్తే విరిగిపోతుంది కాబట్టి పరమాన్నం మూత తీసింది. అప్పుడు ఇలా డాబా ఇళ్ళు అవి కాదు కదా, పెంకుటిళ్ళు చూడులు ఇళ్ళు కదా, దాంట్లో ఒక తాచుపాము పైన ఉండి దాంట్లో కాలకోట విషాన్ని ఒక్కసారి చిమ్మింది. అది కుక్క చూసింది ఒక్కసారి, అయ్యో ఈ పరమాన్నం కనుక భక్తులు తింటే చచ్చిపోయినట్లయితే నా కొడుక్కి చాలా నరకలోకం వస్తుంది అని వెళ్ళి ముట్టుకుంది ఒక్కసారి. ఆ సమయంలో భార్య చూచింది, చూచి అయ్యయ్యో ఈ దిక్కుమాల కుక్క ముట్టుకుందని చెప్పి చెత్త కొట్టేసింది. ఎప్పుడు కుక్కకు అన్నం పెట్టేది, ఈ అన్నం పట్టుకెళ్ళి ఆవిడ ఏం చేసింది అంటే కుక్క ఈవేళ తినకూడదని వెళ్ళి పెంట కుప్పలో కప్పెట్టేసింది. మళ్ళీ అన్నీ తోమింది, స్నానం చేసింది, భర్త వచ్చే సమయానికి మళ్ళీ ఇంట్లో వంట వండింది, మొత్తం దద్దనం పెట్టారు. రాత్రి వేళ ఎద్దు కుక్క మాట్లాడుకున్నారు, భార్య భర్త వింటున్నారు. చూడు ఈవేళ నా తద్దినం కానీ నన్ను ఏమాత్రమో చూడకుండా చిత కొట్టేశాడు నన్ను అని తండ్రి అనగా ఎద్దు ఏడవడం ప్రారంభించింది. కుక్క నన్ను చిత కొట్టేయడం కాదు, నాకు అన్నం లేకుండా చేసింది కోడలు, ఇలా విషం పాము చిమ్మింది అని రక్షణ చేద్దామని నేను వెళ్ళి ముట్టుకున్నాను ఇలా మాట్లాడుకున్నారు. కాబట్టి ఎద్దు చేత కూడా మనం అన్నాలు చేయించుకోవచ్చే అంటే కొన్నాళ్ళే మనం చాకరీ చేయించుకోవాలి. అది చచ్చిపోయే సమయానికి వచ్చే సమయం కూడా దాని మీద బండెట్టి లాగిద్దాము అంటే ఇంతకంటే మహాప్రాధం ఇంకొకటి లేదు. అంచేత పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు ఒక ఎద్దు ఎన్నాడు పనిచేసింది అన్న తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అయ్యా ఇంక ఎద్దు పని చేయొద్దు అన్నప్పటికీ దానికి ఋషోసర్జనము అని దానికి ఒక మొబ్బను కొట్టేస్తారు. ఇది కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ శని ప్రయోగశి నాడు కానీ లేక పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి నాడు కానీ ఈ విధంగా ఋషోసర్జనము అని కనుక చేసినట్లయితే పిప్రదేవత అనుకుంటారట, అమ్మయ్యా పితృదేవత అయిన మా అంబరము కూడా మా తరంలో ఉండేటువంటి వాడు చేసిన ఋషోత్సర్జనం వల్ల మేము తరించాము అనుకుంటారట. కాబట్టి కార్తీక మాసంలో దాని యొక్క గొప్పతనాన్ని కూడా చాలా బాగా చెప్పి, ఇప్పుడు ఒక కన్యాబానం చేయడం వల్ల అని వచ్చినటువంటి గొప్పతనాన్ని చెప్తున్నారు. మహారాజా నీకు ఒక కథ చెప్తున్నానయ్యా. పూర్వకాలంలో ఒక మహారాజు ఉండేవాడయ్యా, ఆయన పేరు సువీరుడు అనేటువంటి ఒక మహారాజయ్యా, చాలా గొప్పవాడయ్యా, ధర్మయుక్తంగా రాజ్య పరిపాలన చేసేవాడు, ప్రజలని కంటికి రెప్పగా కాపాడేటువంటి వాడు. అయినప్పటికీ ఎంత ధర్మంగా ఉన్నప్పటికీ కాలం అందరికీ ఒకలా గడవదు కదా మహారాజా. అటువంటి మహారాజు ఒకనాడు శత్రువుల యొక్క చేతిలో ఓడింపబడ్డాడు, పరాజయం పాలయ్యాడు, ఓటమి పొందాడు, అరణ్యాలకి వెళ్ళిపోయాడు. భార్యతో వెళ్ళిపోయి అక్కడ ఓ చిన్న తాటాకుల గుడిసె, సంస్కృతంలో పర్ణశాల అంటారు, ఆ పర్ణశాల వేసుకున్నటువంటి వాడై అక్కడ కాలం గడుపుతున్నాడయ్యా. ఇలా ఉండగా అరణ్యంలో ఉండే కాయలు తింటూ కందములు మూలములు భక్షిస్తున్నటువంటి వాడై కాలం గడుపుతూ ఉన్నాడు. భార్య కూడా పతివత కాబట్టి ఆయన సేవిస్తూ ఉంది. ఇలా ఉండగా కొంతకాలానికి వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినటువంటి సందర్భంలో మన పూర్వకాలంలో కన్యాశుల్కము అనే డ్రామా వచ్చిన గురజాడ అప్పారావు గారు రాశారు, అర్థమైందండి. కన్యాశుల్కము అంటే అమ్మాయిని అమ్మకూడదు. పూర్వకాలంలో సంప్రదాయంగా ఉండేది మగవాళ్ళు ఆడవాళ్ళు కట్నం ఇచ్చేవారు. ఇప్పుడు తిరగబడి ఆడవాళ్ళు మగవాళ్ళు కట్నం ఇస్తున్నారు. ఇది వరకట్నం అన్నారు, అది కన్యాశుల్కము అన్నారు. కన్యాశుల్కము అనేటువంటివి శాస్త్రంలో అమ్మాయిని వర అమ్మడము అనేటువంటివి చాలా తప్పు అని చెప్పి మనకి శాస్త్రంలో మనకి రాశారు. ఆ అమ్మాయి పెద్దదవుతోంది, అమ్మలో క్షత్రియ కన్య, చాలా చక్కదనాల చుక్కవలి పెరుగుతోంది. ఆ సమయంలో అరణ్యంలో తపస్సు చేసుకున్నటువంటి మునీశ్వరులు చాలామంది చూచారు, మునికుమారులు చూచారు, ఆ అమ్మాయిని వివాహం ఆడాలని మనస్సులో అనుకున్నారు. అందులో వారు రాజులు అనేటువంటి సంగతి తెలుసుండి కొంతమంది పక్కకు వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మునికుమారుడు వచ్చి నేరుగా రాజుగారిని అడిగాడు, అయ్యా నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయవలసింది. ఆయన వెంటనే నీకు ఇచ్చి వివాహం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదయ్యా, అలాగే వివాహం చేస్తాను, నేను ఇప్పుడు దుర్బల దారిద్ర్యావస్థలో ఉన్నాను, కాబట్టి నా దారిద్ర్యాన్ని పోగొట్టేటువంటి అవకాశాన్ని ఈ అమ్మాయి ద్వారా నువ్వు నాకు కలగజేసినట్లయితే ఈ అమ్మాయిని నీకు ఇచ్చి వాహనం చేయడానికి నాకు అభ్యంతరం లేదు అన్నప్పటికీ పాప ఆయన మునీశ్వరుడు, ఆయన దగ్గర మునికుమారుడు, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి, ఇలా కాదు అని. ఆయన అందరికంటే ఎవడు బాగా ధనవంతుడు, కుబేరుడు బాగా ధనవంతుడు. అటువంటి కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆయన కుబేరుడిని ప్రత్యక్షం చేసుకోవాలి అని కుబేరుడు గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. కుబేరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోవయ్యా అన్నాడు. నాకేం అక్కర్లేదయ్యా, ఆ రాజుగారి యొక్క అమ్మాయిని పెళ్ళాడదాము అనుకున్నాను, ఆయనకి ధనం కావాలి అని కోరాడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ధనము వచ్చేటువంటి ఒక ధనపాత్రను ఇవ్వయా, నాకు అక్కర్లేదు, ఆయనకి ఇస్తాను. దీన్నే నిష్కామ కర్మయోగము అంటారు. తనకు అక్కర్లేదన్నాడు డబ్బు, కానీ ఆమె మీద ఉండే మోహం కొద్దీ ధనపాత్రను తీసుకున్నాడు, ఆ రాజుగారికి ఇచ్చాడు, వివాహం చేశాడు, తీసుకెళ్ళాడు. అంటే పరోక్షంగా ఇప్పుడు రాజుగారు ఎవరిని అమ్మినట్టయిందనమాట, ఒక అమ్మాయిని అమ్మినట్టే. ఇలా ఉండగా కాలం గడిచిపోతోంది. కొన్నాళ్ళకి మళ్ళీ ఏం జరిగిందయ్యా అంటే ఇంకో అమ్మాయి పుట్టింది. ఇప్పుడు మళ్ళీ మహారాజు ఆలోచనలో పడ్డాడు, ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు పెద్దదవుతుందా, ఎప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతారా, పెద్ద అమ్మాయి వల్ల ఈ విధమైన లబ్ధి పొందాను, ఈ రెండో అమ్మాయి వల్ల కూడా ఈ విధంగానే తాను లబ్ధి పొందుదాము అని ఆశలో పడ్డాడు. మొదటివి తప్పు కాదు అన్నారు, రెండో తప్పు అన్నారు. ఏం చేతయ్యంటే మానవుడు జీవిక గురించి ప్రయత్నం చేసేన సమయంలో వాడు కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. ఆ జీవిక గడిచేటువంటి సందర్భంలో కోరికలు కనుక పెంచుకున్నాడా, అది అత్యాశ దురాశ. మానవుడు ఆశాజీవి, అంతవరకు నిజమే, దురాశాజీవిగా జీవించకూడదు. కుబేరుడంతటి వాడు ఇచ్చినటువంటి ధనపాత్ర దగ్గర ఉండగా ఇంకా వాడు ధనం మీద వ్యామోహానికి వెళ్ళాడు అంటే మరి ఆయన తప్పే కదా. ఈ పరిస్థితుల్లో ఒక మహర్షి, ఒక సాధు పొంగవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మహారాజా, ఎంతో గొప్పగా రాజ్యమే అయినటువంటి వాడు, రాజ్య పరిపాలన చేసిన వాడు, ప్రజల కన్నబిడ్డల వలె పరిపాలించినటువంటి వాడు, అటువంటి నీవు ఈ వేళ ఇక్కడ అడవుల పాలైపోయి ఇలా ఉన్నావు, నీ సంగతి నాకు తెలిసయ్యా, జరిగిందేవో జరిగిపోయింది, ఈ అమ్మాయినైనా నువ్వు విక్రయించేటువంటి పద్ధతిలో కాకుండా నీకు నచ్చినటువంటి వేద వేదాంగ పారంగపుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి వివాహం చేస్తావు, నీ క్షత్రియోచితమైన విద్యను నేర్చినటువంటి క్షత్రియ కుమారునికి ఇచ్చి నువ్వు ఉద్వాహం అంటే వివాహం చేస్తావో నాయన నీ ఇష్టము అని చెప్పాడు. అలా చెప్పేవాడికి అధిక అత్యాశా పరుడైనటువంటి ఆ సువీరుడు అనేటువంటి ఆ రాజేంద్రుడు వెనలేదు. అదిగో ఇదండి పొరపాటు. మనం కూడా కొంతకాలం ధనం గురించి ఆలోచించాలి. ఏ ఉద్యోగమో వ్యాపారమో ఎన్నుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, దానికే మనం బారిస కనుక అయిపోయి ఇదిగో నిజంగా పాపం ఆయన గజేంద్రుడు మాట ఏడుస్తాడు పాపం నిజంగా. నానానేక పయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపం దశ లక్ష కోటి కరిణీ నాధుండనయ్యుండి, 10 లక్ష కోట్ల ఏనుగులకు రాజునయ్యుండి నాకు ఎవరు కాస్త నీళ్లు పట్టుకురామంటే పట్టుకురారు, అటువంటి నేను ఈ నీరాశ ఇటేలా వచ్చి ఈ నీటి మీద ఆశ కొద్ది వచ్చి ఇక్కడ చిక్కాను అంటారు. కోట్లు గడించినటువంటి వాళ్ళు కూడా ఈవేళ ఒక ఆయన, ఒక గొప్పదైనటువంటి ఒక ఇంజనీరు, కోట్లు గడించినటువంటి వాడు 1 లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఈవేళ చెప్పాడు ఇప్పుడు న్యూస్, అర్థమైందా? ఏం చేసి ఎంత ఎక్కడికి పట్టుకెళ్తామండి, ఎంతకాలం అండి దీని గురించి, దీనికి ఒక ఉండాలి కదా దీనికి ఒక వ్యవహారం. ఏం కోట్లు తినేస్తావా, డబ్బులు తినేస్తావా, బంగారం తినేస్తావా, ఏం తినేస్తావు నువ్వు, ఎంతకాలం ఏ డబ్బులు ఎక్కడికి పట్టుకుపోతావు నువ్వు ఆలోచన చేసుకోవద్దు. 1 లక్ష రూపాయలు పట్టిపోయేటప్పుడు మొత్తం అంతా పోయింది, జైల్లోకి వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఏమీ అనుమానం లేదండి. ఇప్పుడు నేను వస్తుంటే న్యూస్ చూశానండి, చూస్తుంటే చెప్పు. ఇప్పుడు ఇలా పడుతున్నారు, పూర్వకాలం నరకాలు లోకాలకు పోయారు. సాధు పొంగవడంతటి వాడు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆ సువీరుడు వినలేదు, ఆయన మళ్ళీ యథాప్రకారంగా ఆమె కూడా సౌందర్యవతి, ఎవరు డబ్బిస్తాడా అని చూశాడు. ఇంక వేలం పాటలోకి వెళ్ళే తన అమ్మాయికి ఎవరు చాలా బాగా డబ్బిస్తే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దామన్నట్టుగా పెళ్లి చేశాడు. ఇంకా రాజు కూడా వృద్ధుడయ్యాడు. ఎవరు రాకపోయినా ఆయన వచ్చేస్తాడు కదండి. కాబట్టి మనం సంపాదించిన ధనాలు మనతో రావు, పశువులు రావు, ఏమీ రావు. ధనాని భూమవు పశవస్య గోష్ఠి నారీ గృహద్వారి జనశ్మశాని దేహస్థితాయం పరలోహక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేకః. మనం సంపాదించిన డబ్బు ధనపాత్ర ఆయన దగ్గర ఉండిపోయింది, ఆయనతో రాలేదు. రెండో అమ్మాయిని అమ్మగా వచ్చిన డబ్బంతా అక్కడ ఉంది, ఆవి రాలేదు. ధనాని భూమౌ అవన్నీ అక్కడే ఉండిపోయాయి. పశవస్య గోష్ఠే పశువులన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి. నారీ గృహద్వారి మన ఇంతకాలము కూడా మనం తిన్నా తినకపోయినా ఏ భార్యనైతే మనం చాలా బాగా ప్రేమగా చూస్తామో ఆమె కూడా మనతో పాటుగా వస్తుందా అని అన్నట్లయితే ఆమె కూడా మన సంప్రదాయ ప్రకారంగా కొన్ని సంప్రదాయపరంగా శ్మశానంలోకి వెళ్తారు ఆడవాళ్ళు. మన హైందవ సంప్రదాయ ప్రకారంగా వెళ్ళడానికి వీల్లేదు. జన శ్మశాని బంధుజనం కూడా ఎక్కడి వరకు వెళ్తారని శ్మశానం వరకు వస్తే అలా కట్టేలాగా వెళ్తామంటే ఇలా లాగేస్తారు, మొహం ఇలా పెట్టమంటారు. దేహశ్చితాయం పోనీ శరీరమైనా మనతో పాటు వస్తుందా అన్నట్లయితే ఇరగ్జోనా సబ్బులు లక్ష సబ్బులు పెట్టుతోమిన ఈ శరీరమైనా మనతో పాటు వస్తుందా అంటే ఇది మనతో రాదు, ఈ శరీరం కట్టెల్లో కాలిపోతుంది, సూక్ష్మ శరీరంతో పైకి వెళ్తాం. పరలోహక మార్గే కర్మానుగో గచ్చతి జీవయేక. పరలోక మార్గంలోకి వెళ్ళేప్పుడు మన పుణ్య పాప కర్మలు ఏదైతే ఉన్నాయో అదే మన వెంట వస్తుంది. ఒక పురాణం ఆధార ప్రకారంగా ఇంకా రెండో అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వకుండానే చనిపోయాడు. కొంచెం వీటిలో కొన్ని పాఠాంపరాలు కల్పాంపరాలు. ఈయన చనిపోయాడు, నరకలోకానికి వెళ్ళాడు కన్యా విక్రయం చేసినటువంటి కారణం చేత. ఇలా ఉండగా అంతవరకు అదే కుటుంబంలో పుట్టినటువంటి శత్రుకీర్తి అనేటువంటి శృతకీర్తి అనేటువంటి ఒక మహారాజు ఆయన స్వర్గలోకంలో ఉన్నాడు. స్వర్గలోక నివాసం చేసేటువంటి ఆ శృతకీర్తిని ఇంద్రాది దేవతలు ఏం చేశారయ్యా అంటే, ఏమయ్యా ఇంక నీకు ఇంద్రలోక నివాసం లేదు, నరకలోకానికి తీసుకెళ్తామని నరకలోకానికి పంపించారు. అప్పుడు శృతకీర్తి ఇంద్రుడిని అడిగాడు, నా జీవితంలో ఎప్పుడు ఒక్క పొరపాటు చేయలేదయ్యా, అసత్యం ఆడలేదు, అభర్మ పరిపాలన చేయలేదు, వ్యక్తుల్ని దూషించలేదు, నన్ను ఈ దేవలోకంలోకి తీసుకుని వచ్చారు, దేవలోకానుభవం అయిన తర్వాత నరకలోకానుభవానికి పంపిస్తారు, నాకు తెలుసు, నేను నరకలోకానికి వెళ్ళవలసినటువంటి ఏ పాపము నేను చెయ్యలేదు కదా, నేను ఎందుకు నరకలోకానికి పంపిస్తున్నారు అని అడిగాడు. నువ్వు చేయలేదయ్యా, మన వాళ్ళు మీ వాళ్ళు తప్పు చేసినప్పటికీ మనం కూడా నరకలోకం చూడవలసి వస్తుంది. ఇగో ఇదండి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందండి, ఏమన్నా మీరు చాలా గొప్పవారే కదండి, ఎందుకు కష్టపడి, మనం గొప్పవాళ్ళమే, మన కుటుంబంలో ఉన్నవాడు ఏ ఒక్కడ తప్పు చేసినా మనకు ఆ దిక్కుమాలు వచ్చి మనకు వచ్చి అంటుకుంటాం. అది ఎలా అంటుకుంటుందంటారు, నడుస్తూ ఉంటావు వెనకాల వాడు నడుస్తున్నాడు కాస్త బురద నీ యొక్క కాళ్ళ మీద జల్లాడు, నీ బట్టలు కూడా పాడైపోతాయి, నువ్వు మళ్ళీ కాలు కడుక్కోవడం తప్పదు, దాన్ని ఇస్త్రీ చేయించుకోవడం తప్పదు, మళ్ళీ దాన్ని బాగు చేయించుకోవడం తప్పదు. ఆయన నరకలోకంలోకి తీసుకెళ్ళారు. ఎవరయ్యా బాబు మా కుటుంబంలో అంత ప్రబుద్ధుడు అన్నాడు. ఇదేనయ్యా మీ కుటుంబంలో సువీరుడు అనే మహారాజయ్యా కన్యా విక్రయం చేసి ఇగో ఇక్కడ పడ్డాడయ్యా అన్నాడు. అయ్యా ఆయన నేను మరి ఉద్ధరింపబడ్డానికి ఏదైనా ఉందా మార్గము అన్నాడు. ఒక మార్గం ఉందయ్యా, ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఆ విధంగా సమన్వయం చేస్తున్నాను, కాబట్టి ఇంకా తల్లి దగ్గరే ఉంది అమ్మాయి, నీవు మారువేషంలో వెళ్ళి ఆ అమ్మాయికి సారంకృత కన్యాదానం మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి వెళ్ళి చేయించవలసింది అన్నాడు. అప్పుడు ఆ సువీరుడు అనేటువంటి ఆ మహారాజు చేసిన దానికి తగిన ప్రాయశ్చిత్తం చేయించాలని, ఇటు మూడు తరాల వారిని అటు మూడు తరాల వారిని ఉద్ధరించాలి అనే ఉద్దేశం కొద్దీ ఆ శతకీర్తి మహారాజు భూలోకానికి వచ్చినటువంటి వాడే, ప్రత్యామ్నాయ మార్గంగా అనగా మారువేషంతో వెళ్ళినటువంటి వాడే. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేత సారంకృత కన్యాదానం, తన ద్వారా ఆమెరావిడ విధవా స్త్రీ కాబట్టి చేయించడానికి వీలు లేదు కాబట్టి మొత్తానికి ఆ పెళ్లి పూర్తి చేయించి కన్యాదానం చేయించాడు. ఆ కన్యాదాన ఫలితం వల్ల ఈ సువీరుడికి నరకలోకవాసం తప్పింది, శృతకీర్తికి నరకలోకవాసం తప్పింది. కాబట్టి మహారాజా, ఈ కన్యాదానం యొక్క గొప్పతనం ఇంత ఫలితం ఉందయ్యా, కాబట్టి కార్తీక మాసంలో ఇంత గొప్పతనాన్ని కలగజేస్తుంది కాబట్టి మహారాజా, సాధ్యమైనంత మటుకి కన్యాదానాన్ని కార్తీక మాసంలో చేయడం చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని చెబుతూ చెబుతూ, ఏమయ్యా ఒకనాడు దీపాన్ని కనుక వెలిగించలేకపోతే, ఎక్కడైనా దేవాలయంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఎక్కడైనా దీపం కనుక గొడిగడుతుంటే, ఆ కొడిగట్టేటువంటి సందర్భంలో అది ఆరిపోతూ, అంటే ఆరిపోతాను అని అనకూడదు, కొండెక్కుతుంటే ఆ సమయంలో కనుక దాన్ని కాస్త మనం ఎగతోసి మళ్ళీ దాన్ని జ్వలించేలాగా ప్రజ్వలించేలా చేసినప్పటికీ కలిగేటువంటి ఫలితము అది ఇంత అంతా కాదయ్యా అన్నారు. ఏమిటి మహారాజు, ఏమిటి మహర్షి, అంతసేపు మీరు దీపం గురించే చెప్తున్నారు అని అనుకోకయ్యా, నీకు అటువంటి అనుమానాలు కలగవు. నాకు తెలుసు ఏంటంటే మహర్షుల యొక్క మాటల మీద నీకు అత్యంతమైన విశ్వాసము ఉంది అని నాకు తెలుసు, కానీ నీకు కాదు, ఇక్కడ చాలామంది వింటున్నారు కదా, నీ రాజస్థానంలో వంది మాగద స్తోపర గాయక పాఠక జనాలందరూ వింటున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మరి ఒక విధమైనటువంటి నిజమేమిటో తెలియాలి కదా, కాబట్టి నాయన నీకు ఒక కథ చెప్తున్నాను అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తున్నాను. ఒక అరణ్యం ఉందయ్యా, సరస్వతీ నదీ తీరంలో ఒక అరణ్యం అయ్యా. అక్కడ ఒక సాధు పొంగవుడు ఒక ఆయన ఉండేవాడయ్యా. ఆ సాధు పొంగవుడు ఎల్లప్పుడూ సాయంకాలం వేళ అక్కడ ఒక చిన్న దేవాలయం, సరస్వతి నదీ తీరంలో దేవాలయాలంటే దేవాలయం కింద ఉండదు, ఇలా ఇదో స్తంభం అదో స్తంభం అదో స్తంభం అని మీకు తెలిసే ఉండదు కదా. కేదారం బాబరి వెళ్ళలేదండి, కేదారం సరస్వతి నదీ తీరం ఎక్కడ ఉంది అంటే బబరి దగ్గర ఉందండి. బబరి దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మానా అనేటువంటి ప్రదేశంలో ఉందండి, అక్కడ పుట్టిందండి సరస్వతి నది. అక్కడ దేవాలయాలన్నీ ఇక్కడ మన పెద్ద గొప్ప గొప్ప దేవాలయాల్లో ఉండవు. బబరీ దేవాలయం చాలానే బాగుంటుంది, అవి శంకరాచార్యుల వారు ఆ వాళ్ళు బౌద్ధులు అక్కడ ఉండేటువంటి నారాయణ విగ్రహాన్ని అలకనంబలో విసిరేస్తే ఆ విగ్రహం కొట్టుకుపోయింది అలకనందలో, బౌద్ధులకి హిందువులకి వచ్చినటువంటి దెబ్బలాటల్లో. అప్పుడు శంకర భగవత్పాదుల వారు తీర్థయాత్ర చేస్తూ బబరీ వెళ్ళారు, నారాయణ విగ్రహం కనపడలేదు. అదే నారాయణ విగ్రహం ఏమైందని చూస్తే అప్పుడే అలకనందలో 200 మైళ్ళు కొట్టుకుపోయింది. ఆయన యోగభృష్టి ఉన్నవారు కాబట్టి ఆ విగ్రహాన్ని తెప్పించి బబరీలో ఆయనే స్థాపించారు, బబరీ నారాయణ. శంకరాచార్యుల వారు పునఃసృష్టి పునః ప్రతిష్టాపన చేసినటువంటిది అండి. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి మానా, అదే సరస్వతి అనేది. మేము వెళ్ళాం కానీ అక్కడ స్నానం చేయలేకపోయామని, కారణం ఏంచేతంటే అక్కడ నది ప్రవాహం కింద ఉండవంతా బండరాళ్ళు. నేను 78 మందితో వెళ్ళాను, ఏ ఒక్కళ్ళు కాలు జారినా కుటుంబం నా గురించి ఏడుస్తుందని నేను కూడా స్నానం చేయడం మానేశాను. అది ఎక్కడ పడింది అంటే చేయి తల్లుకుని కూడా లాభం లేదండి, ఇంకా దిగలేమండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇప్పుడు కొంచెం మార్గాలు చేశారండి, ఇప్పుడు కాస్త బాగుందండి స్నానం చేయడానికి. ఆ సరస్వతీ నది కింద ఎక్కడైతే పడుతుందో అది ఎక్కడ పడుతుందంటే ఋషికేశ్లో పడుతుందండి. ఒక ఆయన పట్టుకుంటే అది పడేటువంటి కొండధారం మాకు చూపించాడు. వాళ్ళకి ఎన్నో రహస్యాలు తెలుసండి, మనకేం తెలుస్తాయి, మీరు ఇంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మమ్మల్ని అక్కడ స్నానం చేయించారు. ఆ విధంగా మొదటి పుష్కరాల్లో సరస్వతీ నదీ స్నానం ఆ విధంగా చేశాం. అటువంటి సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి ఓ చిన్న చిన్న దేవాలయాలు ఉడికే 4 స్తంభాలు, అక్కడ ఒక సాధు పొంగవుడు, పెద్ద జనం కూడా ఎక్కువ ఉండదండి అక్కడ, ఏం చేయడం చలి కొంకరించుకుపోతాం. అదే స్నానం చేసి సంకల్పం చేద్దామంటే ఇలా నీళ్లు తాగలేముండి అలకనందా నదిలో, అలా ఉంటాయండి. జనం కూడా చాలా తక్కువ మంది చేరుతారు, అందు కూడా ఎప్పుడంటే వేసవి కాలంలోనే 6 నెలలు మూసేస్తారు బదరి, కేదారం బదరి 6 నెలలు తెరిచి ఉండదండి. కాబట్టి అటువంటి సమయంలో ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఒక దీపాన్ని ఒకదాన్ని వెలిగించి పురాణ ప్రసంగం చేస్తూ వచ్చేవారు, నలుగురు ఐదుగురు వచ్చేవారు. పురాణానికి ఎక్కువ మంది రారు కదండి, రికార్డింగ్ డ్యాన్స్ అయితే ఎక్కువ మంది వచ్చేస్తారు తప్ప పురాణాలకు ఎక్కువ రారు కదా. ఆ సమయంలో ఆయన దీపం వెలిగించిన సందర్భంలో అక్కడ ఎలక కూడా ఉంది. ఆ ఎలక ఏం చేసిందయ్యా అంటే ఆ సమయంలో ఆ ఒత్తిని తిందామని చెప్పి వచ్చింది, మింగేద్దాం. ఆ ఒత్తి లాగేటువంటి సమయంలో రెండు ఒత్తులు వెలిగిస్తాం కదా, ఆ ఒత్తి ఒక ఒత్తి లాగుతుంటే ఆ కొండెక్కినటువంటి ఒత్తి పక్కని వెలుగుతున్నటువంటి ఒత్తికి తగిలిందండి. అలా తగలడంతో ఈ రెండో ఒత్తి కూడా వెలిగింది. మరి దానికి వేడి తగిలింది, వెంటనే ఒత్తి అక్కడ వదిలేసింది. అంటే ఇప్పుడు ఎలకకి దేన్ని వెలిగించినటువంటి ఫలితం దక్కిందండి? ఒక దీపాన్ని కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి ఆ కొండెక్కుతున్నటువంటి దీపాన్ని వెలిగించినటువంటి ఫలితం దానికి వచ్చింది. అది వెంటనే ఒక పురుషుడిగా మారిపోయింది. అలా పురుషుడిగా మారిపోతే ఆయన చూశాడు, ఏమిటి ఎవడిలాగ ఇప్పటి కొత్తగా వచ్చాడు ఏమిటి అని అన్నప్పటికీ, పాపం ఈయనకే తెలీదు ఏమిటోను, ఎలా మారిపోయాడో వీడికే తెలీదు. అప్పుడే ఆయనే ఒక్కసారి యోగ దృష్టిలో చూచాటండి, నాయన నీవెవరో నేను చెప్తున్నానయ్యా, పూర్వజన్మలో నీవు బాల్యకుడవు అనే బ్రాహ్మణుడవయ్యా. బ్రాహ్మణుడికి ఉండవలసిన ధర్మాలు కొన్ని ఉన్నాయి, బ్రాహ్మణులకు ఉండవలసిన ధర్మాలు బ్రాహ్మణులు పాటించాలి. అలా పాటించక కొంతమంది ఇప్పుడు ఈవేళ ఏం చేస్తున్నారు అంటే, ఏమండీ మీ మతంలో, మీ మతం గొప్పదే మేం కాదను, మీ మతంలో కనుక ఎవరైనా కనుక మరణించారు అనుకోండి 12 రోజులు మీరు ఇంట్లోకి రాకూడదు, మైలు పట్టాలి. ఈ 12 రోజులు మళ్ళీ మీరు దేవుణ్ణి చూడకూడదు. అదే మీరు మా మతంలో కనుక వచ్చారు అనుకోండి, మేము నెత్తి మీద ఒక్క దెబ్బ కొడతాం, అయిపోయింది మీకు మైలు అంతా కూడా. ఇలా ఇప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే కొంచెం ప్రలోభ పెట్టి మతాంతరీకరణ అని చేస్తున్నారు. ఏమో మరి వాళ్ళ ధర్మాలు అలా ఉన్నాయేమో, నేను ఎవరిని విమర్శించడం కాదు. ఇప్పుడు ఈవేళ ఏమిటండి మనకి, మనిషి కష్టపడడం చాలా కష్టమైపోతుందండి. ఒక ఆయన నాతో ఆర్గ్యూ చేశాడు, ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు మతంలోకి, ఏమిటి ఈ మతం చేసింది? మన మతం ఏం తప్పు చేయలేదండి, మన మతంలో కఠోర నియమాలు చాలా ఎక్కువ. తెల్లవారుజామునే లేమంటారు, సన్నీళ్ళు స్నానం చేయమంటారు. వాళ్ళ మతంలో తెల్లవారుజామునే లేవక్కర్లేదుట, సన్నీళ్ళు స్నానం చేయక్కర్లేదుట, ప్లస్ పాయింటే కదా. ఇక రెండు, పొద్దున్నే మొహం కడుక్కుని, మీరు మొహం కడుక్కుని స్నానం చేసిన తర్వాత కానీ సంజామనం చేసిన కానీ కాఫీ తాగద్దంటారు. వాళ్ళు అక్కర్లేదు, పొద్దున్నే బెడ్ కాఫీ అయినా తాగేయచ్చు అంటారు, సుఖమే కదా. ఇక మూడు, అస్తమానం అగ్నిహోత్రం చేయాలి చేయాలి చేయాలంటారు, దాంట్లో పొగ బయటకు వస్తుంది, ఆ పొగ కళ్ళల్లో పడుతుంది, అక్కడికి వెళ్తే నెత్తి మీద ఒక దెబ్బ కొడతారట, ఇంకేం అక్కర్లేదుట, సుఖమేద. ఇలా మాట్లాడుతున్నారు. పూర్వకాలంలో ఇటువంటి వెసులుబాట్లు కలగజేసి మన హైందవుల్ని అందరినీ కూడా ఏం చేశారే అంటే, మన మన వైదిక ధర్మాన్ని దూరం చేశారు. అటువంటి మతాలు జైన మతము అనేటువంటి మతం ఒకటి. ఆ జైన మతము అనేటువంటి మతాన్ని ఈయన ఏం చేశాడయ్యా అంటే, ఈ మతంలో వైదిక మతంలో ఉండే మన కఠోర నియమాలు మనం ఎక్కువ. అంచేతనే ఇప్పుడు కొంతమంది స్వామీజీలను మన భారతీయ తీర్థస్వామిని అడిగారు రాజమండ్రిలో, పెద్ద పెద్దవారు అందరూ వచ్చి, వీళ్ళందరూ కూడా పత్రికా విలేకరులు వచ్చి, అండి హైందవ మతం చాలా గొప్పది మేము కాదు అనమండి, కానీ కఠోర నియమాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, దీంట్లో వెసులుబాటు కన్నా కలగజేసినట్లయితే బయటికి వెళ్ళిపోవడం ఉండదు కదా, అంత కఠోర నియమాలు ఉన్నాయి కాబట్టి అది హైందవ మతం అయిందయ్యా. దీంట్లో కూడా వెసులుబాటులు కనుక ఇచ్చారు అంటే ఇంకా మతం ఎలా అవుతుంది, ఎందుకు వచ్చిన వ్యవహారం అని మాట్లాడారు. నేను విన్నానండి ఆయన ఇచ్చినటువంటి భారతీయ తీర్థస్వామి మాట్లాడినటువంటి సమయం. కాబట్టి ఆయన ఆ విసులుబాటుతనాన్ని తీసి జైన మతంలో వెళ్ళిపోయేవయ్యా, నువ్వు బ్రాహ్మణాచారాలు వదిలిపెట్టేసావయ్యా, నిత్య కర్మానుష్ఠానాన్ని చెల్లించావయ్యా, సంన్యామనాదుల్ని నువ్వు పూర్తిగా సంచరించావయ్యా, బ్రాహ్మణుడు అయ్యిండి గాయత్రి మంత్రాన్ని కనుక జపించకపోయినట్లయితే వాడి జన్మ వ్యర్థము అన్నారయ్యా. గాయత్రి మంత్రాన్ని కూడా వదిలిపెట్టేసావయ్యా, అందుచేత నీకు ఈ ఎలక జన్మ వచ్చింది. ఇప్పుడు ఈవేళ ఈ దీపాన్ని ఇలా జ్వలింప చేయడము అనేటువంటి కారణం చేత నీకు పూర్వజన్మ మళ్ళీ నీకు వచ్చిందయ్యా. ఇగో నీకు ఒక సంగతి చెప్తున్నాను, చాలా ధనం సంపాదించావు నువ్వు, నువ్వు సంపాదించిన డబ్బు ఎక్కడుందో నాకు తెలుసు. ఇంటి వెనకాల ఒక చెట్టు కింద లంకిలి బిందులుగా నువ్వు తవ్వి లోపల అట్టేపెట్టి ఉంచావు. ఆ డబ్బు ఏమీ అయిపోలేదు, అలాగే ఉండిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళు, ఎవరికీ చెప్పక ఇలా జరిగింది అని వెళ్ళిపో. బతికొచ్చావు అనుకుంటారు, ఎక్కడికో వెళ్ళావు అనుకుంటారు. ఆ డబ్బు బయటికి తీ, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళమ్మని సుఖపెట్టు, యజ్ఞాలు చెయ్యి, యాగాలు ఆచరించు, దానాలు చేయి, ధర్మాలు చేయి, నిత్య సత్యాను వ్రతానుష్ఠానపరుడవై వెళ్ళి రావలసింది అని పాటించు. ఇగో ఈ విధంగా కార్తీక మాసంలో ఎన్నో సూక్ష్మమోక్షాలు చెప్పి నందాదీపము స్తంభదీపము అనేవి కూడా చెప్పారు. నందాదీపము అని చెప్పి ఒక్కొక్కప్పుడు ఏం చేయాలి, ధ్వజస్తంభం దగ్గరే కిందే కాసి ఇసుక పోసి ఆ మూకుడులో నెయ్యి కానీ లేక నువ్వుల నూనె కానీ లేక కొబ్బరి నూనె కానీ వేసి చాలా పెద్ద ఒత్తి వేసి ఆ దాని చుట్టూ ఒక ల్యాంప్ లాంటిది, అనగా గాలి కానీ వర్షం కానీ వస్తే అది కొండక్కకుండా చేసి నెల రోజులు వెలిగించేటువంటి దీపానికి నందాదీపము అని పేరు. కార్తీక మాసంలో ఈ నందాదీపం వెలిగించితే చాలా ప్రయోజనమయ్యా. మనం ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నామయ్యా అంటే ఆ పురోహితులకి అయ్యా నందాదీపం వెలిగించండి అని నూనె పట్టుకెళ్ళి మనం ఇచ్చేస్తున్నాం. మనం దీని కింద కనుక ఉంచినట్లయితే కుక్క మొదలైనవి ముట్టుకునే ప్రమాదం ఉంది అని తాడు కట్టించి పైకి ఎక్కించి ఆకాశ దీపము అని చెప్పి వెలిగిస్తున్నాం. అది నందాదీపమే, భూమి మీద వెలిగించినప్పటికీ నందాదీపమే, ఆకాశంలో వెలిగినప్పటికీ ఆకాశ దీపమే, ఇదేనా నందాదీపమే. అది కార్తీక మాసంలో పరమ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అన్నారు. పూర్వకాలంలో స్తంభదీపము అనే దాన్ని కూడా చేశారు. ఒకనాడు మహర్షులు అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్తీక మాసం పురాణం చెప్పుకున్న సమయంలో ఏమయ్యా మనం దీపం పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుందాము అంటే అక్కడ ఉండే శిష్యులందరూ ఆ చెట్టును ఒక స్తంభం కింద చెక్కి ఏం చేశారయ్య అంటే దానికి చిన్న త్వర చేసి దాంట్లో దీపం పెట్టి వెలిగించారు. వీళ్ళు పురాణం అంతా అయ్యేపటికి ఆ స్తంభం ఫెళ 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 విరిగిపోయి అది ఒక దివ్య పురుషుని యొక్క రూపాన్ని ధరించింది. కాబట్టి స్తంభదీపము అని చెప్పి ప్రత్యేకంగా స్తంభాంతో దించుమించుగా 1000 ఒత్తులు వెలిగించేలా కొంతమంది తయారు చేస్తారు, లేక 100 ఒత్తులు వెలిగేలా కొంతమంది తయారు చేస్తారు. మనం కనుక ఒకనాడు సౌత్లో కనుక వెళ్ళి గురువాయువులు కనుక వెళ్ళినట్లయితే రోజుకి 10,000 దీపాలు వెలిగిస్తారు. అర్థమైందండి. నేను కూడా వెళ్ళి అక్కడ కొన్ని దీపాలు, అన్నీ వెలిగించలేం కదా, ఏదో కొన్ని దీపాలు అక్కడ వెలిగించినటువంటి ఆ భాగ్యాన్ని నేను పొందాను. కాబట్టి అటువంటి స్తంభదీపాలు కూడా వెలిగించవచ్చయ్యా అని చెప్పి అందులో ద్వాదశి వ్రతాన్ని గురించి చెప్తూ అంబరీషోపాఖ్యానము అనేటువంటి ఉపాఖ్యానాన్ని చెప్తున్నారు. ఇంకా చివరికి వచ్చేస్తున్నాం, నాకు ఈవేళతో పూర్తి చేయాలి కాబట్టి. అంబరీషోపాఖ్యానము అంటే కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయవలసిన చెప్పుకోవలసినటువంటి ఉపాఖ్యానం. పూర్వకాలంలో అంబరీషుడు, ఇక్ష్వాకు వంశస్థుడు, మహారాజు, చక్రవర్తి ఎల్లప్పుడూ కూడా కార్తీక మాస వ్రతాన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధమైన మనస్సుతో ఎల్లప్పుడూ చేస్తూ ఉండేవాడు. ఏకాదశి ఉపవాసం ఉన్నాడు, ద్వాదశి నాడు ద్వాదశ పారాయణం చేద్దాము అనుకుంటున్నాడు. అనుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన పరీక్షిద్దాము అనేటువంటి ఉద్దేశం కొద్దీ సాక్షాత్ శంకరుడు దుర్వాస మహర్షి యొక్క అవతారం, శంకరుని యొక్క అవతారమే దుర్వాస మహర్షి, అనగా అప్పటి మహర్షికి కుమారులుగా పుట్టారు. ఎవరై అంటే ఈశ్వరుడు, మహావిష్ణువు, బ్రహ్మగారు కూడా, వాళ్లే దత్తాత్రేయ స్వరూపం ముగ్గురు కలిసి అంటాం. అందులో ఈశ్వరుని యొక్క రూపమే దుర్వాసుడు అంటారు. సాక్షాత్ దత్తాత్రేయుడు ఆయనే, మహావిష్ణువే. ఈ విధంగా మనకి చెప్తారు. కాబట్టి అటువంటి ఆ దుర్వాసుడు ఒక్కసారి ఈయన దగ్గరకు వచ్చాడు. అయ్యా మాకరాక వచ్చారు, ఈవేళ ద్వాదశి, మేము భోజనం చేయదలుచుకున్నాం, మీలాంటి మహర్షులు మా ఇంటికి రావడం చాలా గొప్పతనం, అయ్యా భోజనానికి రండి అన్నారు. అలా అని పరీక్షార్థం వచ్చాడు కాబట్టి స్నానం చేసి వస్తానయ్యా అని వెళ్ళాడు దుర్వాస మహర్షి. ఈ సమయంలో ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. ఏకాదశి క్రితం రోజంతా ఉపవాసం ఉన్నాడు. ఈరోజు ద్వాదశి, ద్వాదశి నాడు భోజనం చేయాలి. ద్వాదశి గడియలు దాటిపోతున్న సమయంలో పిలిచాడు ఎవరిని, బ్రాహ్మణోత్తముని పురోహితుల్ని, అయ్యా ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి, ద్వాదశ పారణము అంటారు దాన్ని, కాబట్టి ద్వాదశ పారణం చెయ్యాలి కదా. దుర్వాస మహర్షి, దుర్వాస మహర్షి అన్నా తప్పే దుర్వాసో మహర్షి వచ్చారు. శిష్యులతో వారిని భోజనానికి పిలిచాను, ఆయన ఆలస్యం చేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నారు. కొన్ని సమయాల్లో బ్రాహ్మణులు అంటి అంటనట్టుగా ముంటి ముట్టనట్టుగా చెప్తారు, అయ్యా ఒక మహర్షిని భోజనానికి పిలిచి ఆయన రాకుండా భోజనం కనుక చేశారా, ఆహూతులు రాకుండా భోజనం చేశారు కాబట్టి అవి దోషం. పోనీ కాదు, ఆగిపోదామా, ద్వాదశి గడియలు దాటిపోతున్నాయంటారా, ఏకాదశి వ్రతం పాడైపోతుంది కాబట్టి ఇది ఇంతకంటే దోషం. మహారాజా నీవే నిర్ణయించుకోవాల్సి, కర్ర విరగకుండా పాగు చావకుండా ఉన్నట్టుగా సమాధానం చెప్పాడు. ఒక ఆయన చెప్పాడు, ఏమయ్యా ఏదైనా ఉపవాసాలు అవి చేసేటప్పుడు నీరసం కనుక వస్తుంటే పాలో నీళ్ళో తాగమన్నారయ్యా, కాబట్టి నాయన అప్పు భక్షణం, అప్పు అంటే నీరు, సంస్కృతంలో అప్పు, అప్పు అంటే నీరు, ఉప్పు ఎక్కువ తింటే అప్పు ఎక్కువ అవుతుంది అంటారు. ఉప్పు తినడానికి అప్పుకి సంబంధం లేదండి. మామిడికాయ మొక్క మీద ఉప్పు కనుక వేసినట్లయితే అప్పు నీరు ఎలా అయిపోతుందో అలా కనుక మనం ఉప్పు కనుక ఎక్కువగా తిన్నాము కానీ శరీరంలో ఉండే సమస్త పదార్థాలు నీరైపోతాయి, అవి జల రూపంలో మూత్ర రూపంలో బయటకు వచ్చేస్తుంది. అది ఉప్పు ఎక్కువ తింటే అప్పు ఎక్కువ అవుతుందంటే అప్పు అంటే నీరు, అంతేగాని అప్పు అంటే రుణము కాదండి అర్థం. కాబట్టి నాయన కాస్త అప్పు భక్షణం అంటే నీళ్లు తాగవచ్చు అని, నీళ్లు తాగవలసింది అన్న. సరిగ్గా ఇలా ఒకసారి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ సంకల్పం చేసుకుని బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయ సమయే, కార్తీక ద్వాదశి పాలన భోజన సమయే, భోజన ప్రత్యామ్నార్థం జలపానం అహంకరిష్యే అని ఒక్కసారి సంకల్పం చేసి నీ నోట్లో పోసుకున్నాడు, ఇంకా దిగలేదు, వచ్చాడు పరీక్షార్థం వచ్చాడు కాబట్టి. నన్ను భోజనానికి పిలిచి ఇలా నువ్వు చేస్తావా అని భోజనం చేయి, నీళ్లు తాగా, నీళ్లు తాగినప్పటికీ ఇది భోజనం కంటే లెక్క అన్నాడు. అలా అన్నాడప్పటికీ ఆయన ఎవో శపింపబోయాడు. అలా శపింపబోయేటన్న సమయాలు శపించేశాడు. శపింపబోవడం ఏమిటి, నువ్వు చేప అయి పుట్టు, ఇదై పుట్టు, పంది అయి పుట్టు, ఇలా శపించేశాడు. మహావిష్ణువు ధరించిన 10 అవతారాలని ఇక్కడ శపించేశాడు. అలా అన్నాడప్పటికి వెంటనే ఒక చక్రం, ఈయన ఏం చక్రం పంపించలేదండి, ఆ సమయంలో మహావిష్ణువు చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం ఒక్కసారి దుర్వాసన తడవడం ప్రారంభించింది. బ్రహ్మలోకంలోకి వెళ్ళాడు, నేను రక్షణ ఇవ్వలేను అన్నాడు. శివలోకంలోకి వెళ్ళాడు, ఈశ్వరుడు రక్షణ ఇవ్వలేను అన్నాడు. విష్ణులోకంలోకి వెళ్ళాడు, నేను చేయగలిగిందేం లేదు, వెళ్ళి అంబరీషుణ్ణి ప్రార్థించు అన్నాడు. మళ్ళీ అంబరీషుడి దగ్గరకు వచ్చాడు, నాయన నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను, నన్ను రక్షించు. ఈ విధంగా ఆ అంబరీష మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటువంటి ద్వాదశి యొక్క కథ కూడా కార్తీక మాస వ్రత మహాత్యంలో చెప్పారు. ఇంకా చిట్ట చివరగా క్షీరాబ్ధి వ్రతము అనేటువంటి వ్రతం మనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ క్షీరాబ్ధి వ్రతము అనేటువంటి ఎక్కడ చేసుకోవాలి అంటే బృందావనంలో చేసుకోవడం చాలా ఉత్తమం. లేకపోతే ప్రత్యేకంగా పూర్వకాలంలో ధనమున్న వాళ్ళు తులసీవనము అని పెంచుకునేవారు, ఆ తులసీవనంలోనైనా దీపాలు వెలిగించుకోవచ్చు. ఒకనాడు అలా కనుక కాకపోయినట్టయితే మనం తులసి కోటలోనే, ఆ తులసి దగ్గరే ఒక మన లేకపోతే మన మనం చేసేటువంటి ఆ కార్తీక మాసంలో ధాత్రి అంటాం ఉసిరిక, దాని కొమ్మని పెట్టి బృందావనే దీపదానం కురియాద్వై ద్వాదశీదిని, ఆ క్షీరాబ్ది ద్వాదశి నాడు బృందావనంలో ఏమయ్యా దీపదానం చెయ్యాలి, లేక దీపాన్ని వెలిగించాలి. ఏకేన దీపమాప్రేణ ఉపపాతకనాశనం, ఒక్క దీపాన్ని కనుక వెలిగించి కనుక దానం చేసావా, చిన్న చిన్న పాపాలు ఉపపాతకములు అంటారు, ఈ లోకంలో మనం చేసిన పాపాలని పాపములు కల్మషములు అంటారు. చిప్రగుప్తుడు వారి ప్రతిదాన్ని రాసేయరు, ఇంకా అన్ని బుక్కులు బుక్కులు నిండిపోతాయి. మరి చిన్న చిన్న పాపాలు మన రామ అన్న, కృష్ణ అన్న, శివ అన్న పోతాయి, అవి ఉపపాతకములు అంటారు. మహాపాతకములనే కల్మషములు అంటారు. కల్ప్యంతే అనేనేతి కల్మషాహ అనగా చిప్రగుప్తాబుల చేత రాయబడేటువంటి దాన్ని కల్మషములు అంటారు. ఒక్క దీపంతో కనుక దానం ఒక వ్యక్తి కనుక వెలిగించావా, ఉపపాతకాలు పోతాయి. ఏకేన దీపమాప్రేణ ఉపపాతక నాశనం దశ సంఖ్యా ప్రదీపైశ్చ మహాపాతక నాశనం. 10 ఒప్పులతో కనుక దీపాలు కనుక వెలిగించావా, 10 ఇంకా అన్నింటికీ దానం దానం అక్కర్లేదు. దీపాన్ని వెలిగించినప్పటికీ అది కూడా దీపదానం కిందే లెక్క, ఇది భగవంతుడికే దానం ఇస్తున్నట్టు లెక్క. అలా 10 ఒత్తులతో కనుక వెలిగించావా, చిప్రగుప్తాబుల చేత లెక్కింపబడేటువంటి మహాపాపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా దూరీకృతం అయిపోతాయి. శత సంఖ్యాక ప్రదీపైశ్చ శివ సాయుజ్యమాప్నుయాత్. 100 ఒప్పులతో కనుక నువ్వు కనుక దీపాలు కనుక వెలిగించావా, శివలోకం చేరుకుంటావు. అత ఊర్ధ్వం దీపఫలం మయా వక్తుం నశక్యతే. అంతకంటే ఎక్కువగా దీపాలు వెలిగించావా, ఇంక నేను కూడా వశిష్టముణ్ణి. జనక మహారాజుతో చెప్తున్నాడు ఆయన, ఏమయ్యా నేను చెప్పగలిగింది ఏమీ లేదయ్యా అన్నాడు. ఇంద్రాది దేవతా సర్వే కార్తీక్యాం దీపదానత పృథివేశా బభూస్తో దీపదానం చకుర్వతి. ఎంత ఇంద్రాది దేవతలైనా ఎంత బ్రహ్మాది దేవతలైనా వాళ్ళు కూడా ఇటువంటి దీపదానాలు దీపాలు వెలిగించి తమ పదవులు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాలి అనుకుంటారయ్యా. వైకుంఠే శాశ్వతైర్వసన్, వైకుంఠంలో ఉండేటువంటి వారు కూడా మనకు ఎల్లప్పుడూ శాశ్వత వైకుంఠ నివాసం కలగాలి అని ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటారయ్యా. బృందావన సమీపేటు దీపదహనం కరోతియ వైకుంఠే విపులాన్ భుక్త్వా విష్ణు సాయుజ్యమాప్నుయాత్. ఎవరైతే వైకుంఠంలో వెళ్ళాలి అనుకుంటారో అటువంటి వారు బృందావనంలో వెళ్ళి ఈ దీపదానం చేయాలయ్యా అన్నారు. అయ్యా ఈ దీపానికి ఉత్తమం గోఘృతం ప్రోక్తం, ఆవు యొక్క నెయ్యి చాలా గొప్పదయ్యా. మధ్యమహు తెల తైలకము, తెలలు అంటే నువ్వులు, నువ్వులు ఆడించగా వచ్చిన నేను మధ్యమయ్యా. అధమం మధుతైలం స్యాత్, మధుతైలం అంటే ఇప్పనూని, అది అధమమయ్యా. అధమాధమం వన సంభవం, ఏది లేకపోతే అరణ్యాలలో దొరికినటువంటి గింజలు ఆడితే ఏ నూనె అయితే వస్తుందో వాటితో కూడా చేయవచ్చయ్యా. సంపద్వృద్ధి యశో వృద్ధి స్థల తైలం దదాతి చేత్ మోక్ష ప్రాప్తి గోఘృతాన్యాన సిద్ధిశ్చ మోక్ష ప్రాప్తి తదా భవేత్. ఆవు నేతితో కనుక చేసావా, జ్ఞానసిద్ధి మోక్షసిద్ధి కలుగుతుందయ్యా. తెల్లలతో కనుక చేసావా, నీకు ఎంతసేపు యశోవృద్ధి సంపద్వృద్ధి కలుగుతుందయ్యా. అగస్య సంభవం తైలం శత్రునాశన కారణం, చిన్న చిన్న వాటితో ఉండేటువంటితో చేస్తే శత్రు పేడ అది వదులుతుందయ్యా అని ఈ విధంగా చెప్పి ఏకవర్తించ యో దీపం దజ్జా విష్ణుపరాయణ సర్వపహాప వినుర్ముక్త బుద్ధిమాన్ భవేత్. ఈ ద్వాదశనాడు ఎవరైతే ఒక దీపదానమైనా కనుక చేస్తారో అటువంటి వాడు చాలా బుద్ధిమంతుడవుతాడయ్యా అని అలా ప్రమాణాలు చెబుతూ బృందావని వేదికాయం ప్రతిమహాం పుష్పమాలికాం ఫలాది దీపమాలాంచ మండపంచాప్యలంకృతం యో దృష్ట్వానందమాప్నోతి ఈ సర్వపాపై ప్రముచ్యతే. బృందావనానికి వెళ్ళి ఒక వేదిక తయారు చేసి అక్కడ వైకుంఠనారాయణ్ణి స్థాపించి పుష్పమాలల చేత ఆయన్ని అలంకరించి దీపమాలల చేత ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారు విష్ణు సాయుజ్యమాప్నుయాత్. అటువంటి వారు విష్ణు సాయుజ్యాన్ని పొందుతారయ్యా. ఇదం పవిత్రం పాపఘ్నం కార్తికే ద్వవసే దినే బృందావనే సమాసీనో యశృణే పఠే నర. ఏమయ్యా, ఒకనాడు కనుక ఇవన్నీ చెయ్యలేకపోయినా పరమ పవిత్రమైన పాపాలను పోగొట్టేటువంటి ఈ బృందావన తులసి మహాత్య కథను ఎవరైతే చదువుతారో వింటారో, ఆయురారోగ్యమైశ్వర్యం ఆప్నుయాత్ పరమం శుభం, అటువంటి వాళ్ళు ఆయుర్దాయము ఆరోగ్యాన్ని పొందుతారు అని ఈ విధంగా ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి ఈ వటమహాత్య కథను పూర్తి చేశారు. కాబట్టి ముందుగా నా చేత ఇలా చెప్పించినందుకు మీరు కూడా కాస్త జాగ్రత్త వహిస్తారేమో అని హరిప్రసాద్ గారి ఉద్దేశం అయి ఉంటుంది అని నేను భావించి మొత్తం పురాణంలో ఉండే చెప్పవలసినటువంటి విషయాలన్నీ సూక్ష్మీకరించి నెల రోజుల్లో ఉండే విషయాన్ని 5 రోజుల్లో కుదించి మీ ముందు చెప్పాను. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గాన్ని మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖం.